अस्ति निरमिहिर द्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दस्रुतिगिरी दरिद्रां चिन्तामणिगुणनिका जन्मलधौ निमग्नानां दंष्ट्रा मुरलिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अत किं त्रिपुरं मदः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरखकातराजुगावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयोऽङ्गुलिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृतद्रवसं द्युतं पिबत भागवतं रसमालयं मुहुरो रसिका भुवि भावुका श्रीकैवल्यपदम्बुचेरुटकुनै चिन्त्यञ्चदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकु दानवोद्रेकस्तम्भकु केलिलोलगलसदृग्जालसम्भूतनानाकल्जातपवाण्डकुम्भकु महानन्दाङ्गनाट्यम्भकु समस्तसन्मङ्गलांसन्तु కొత్తగా వైద్యుడు ప్రాక్టీస్ పెట్టినప్పుడు పేషెంట్ మీద ప్రయోగం చేసినట్టుగా ఈ వైద్యం నా మీద ప్రయోగం చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క శబ్దం వస్తుంది. ఇప్పుడు ఉపన్యాసం చెప్పేది ఎవడో నాకు అనుమానం మధ్య వచ్చారు. నేను చెబుతున్నారా, సుశర్మ గారు చెబుతున్నారా, పిల్లలు చెబుతున్నారా, డాక్టర్ గారు చెబుతున్నారా? అసలు ముందు ఈ వ్యక్తిని ఎక్కించుకుంటే కానీ డీజిల్ కొట్టేస్తారు వాడు. వీడిచ్చి డబ్బులు ఎక్కడాన్ని ముందు రెడీగా ఫిలప్ చేస్తే ప్రయాణం సాగుతుంది కదా అలాగనమాట. అంటే కొంచెం లేకపోయినా ఆఖరి రోజైనా ఒక 10 నిమిషాలు ముందు మొదలు పెడతాం కనుక కొంచెం జాగ్రత్తగా చూసుకోలేను. మళ్ళీ అలాగే చేస్తున్నాం. వాసుదేవ హరివాసుదేవ పిల్లలేమో నా భాగవత ప్రవచనం రుక్మిణీ కళ్యాణం దాకా ఈ దాకా పెళ్లి చేసుకోమంటున్నారు. ఇది కలియుగం. ఏ ఆధునిక కృష్ణుడైనా వచ్చెత్తు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇదే. అసలే ఏ పక్క పక్కన పొంచి పొంచి ఉంటున్నారంటే వచ్చిన కృష్ణుడు రకరకాల కృష్ణుడు. అసలు మీరు చేయవలసిన ప్రతిజ్ఞ అది కాదు, బాబురావు గారిలాగా రిటైర్మెంట్ వయస్సు వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు కూడా ఈ భాగవతం పూర్తయ్యేదాకా ఓ చోట భార్యాభర్తలు ఉండకుండా తీసేసారంటే అయిపోయింది అన్నమాట. అంచేత మొగుడు పిల్లలు ఒక చోట లేకుండా చేయించారంటే తొందర తొందరగా భాగవతం పూర్తి అయిపోతుంది. నీకేం సందేహం లేదు, ఈ భాగవతం ఇక్కడ అయి తీరుతుంది. సత్సంకల్పం ఉంటే దానికి అన్యథాత్వం ఉండదు అన్నారు. భగవంతుడు ఎటువంటి వాడు అంటే భక్తులు ఇలా సంకల్పిస్తే అలాగే చేస్తాడు. మన మనస్సులో ఏమనుకుంటే దాన్ని చేయగలుగుతాడు. అదే నిజ కర్మోపాత్తం అంటే. ఉపాత్తము అంటే సంపాదింపబడేది, నిజ కర్మోపాత్తం అంటే తన కర్మతో తాను సంపాదించుకున్నది. ఎవడైనా తాను ఎంత పని చేస్తే అంతకి తగిన ఫలితం ఇస్తాడు. భగవంతుడు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఒక్క పైసా ఇస్తాడా రాడు. అద్భుతం, ఆ భావమే వేరన్నమాట. మీరు రోజు చక్కగా కష్టపడి ఇలాగే పని చేయండి. ఆ పని చేస్తున్నప్పుడల్లా దాన్ని అర్పణ మాత్రం భగవంతుడికి అర్పించండి. అప్పుడు మీ మనస్సులో అనుకున్నది నెరవేరుస్తాడు, మీ కర్మలకు తగిన ఫలితం ఇస్తాడు. కర్మ చెయ్యకుండా ఉంటే మాత్రం ఎవడికి ఏ పని ఎవడు ఆ ఫలితం ఇవ్వడనమాట. కర్మములకు తగు ఫలములు కర్మలకు నిడంగ రాజుగాని సదా నిష్కర్ముడగు ఈశ్వరుండును కర్మవిహీనునికి రాజుగాడు నరేంద్ర అని స్పష్టంగా కృష్ణుడు వాళ్ళ నాన్నకి చెప్పాడు. అందరూ అంటారు కృష్ణ నాకు ఇది అని అడుగుతారు, ఇవ్వకపోతే నామే ద్వేషం పొందుతున్నారు. కానీ నేనేమంటే ఇవ్వడానికి అన్నాడే, నేను ఇవ్వను చెప్పేశాడే. మీ అందరూ అనుకుంటారు కృష్ణ కృష్ణ ఇది అంటే ఇచ్చేస్తాడని. ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే నువ్వు పని చేస్తే ఇస్తాడు. కర్మములకు తగు ఫలములు, ముందు నువ్వు పని చెయ్యి, ఏదో పని చెయ్యి, అసలుంటూ మొదలుపెట్టు. ఏదడం మొదలెడితే ఈదడానికి కావలసిన శక్తి ఇస్తాడట. ఇక్కడే కూర్చుని నేను దాటాలి నేను దాటాలంటే ఇవ్వడు. ఎలా ఇస్తాడు? అందులో దూకు, అప్పుడు ఈత నేర్చుకుంటావు. అప్పుడు నీ చేతులకి ఈదడానికి బలమిస్తాడు, కాళ్ళకి బలమిస్తాడు, మునిగిపోకుండా కాపాడతాడు. అన్నం తినడానికి నువ్వు పని చెయ్యి, అప్పుడు అన్నం తినడానికి ఆహారం ఇస్తాడు. చక్కగా వైర్లు అలాగే సిన్సియర్గా చెయ్యి, అప్పుడు మన వైరులు దూరం చేసి నోరు తీపి చేస్తాడు ఆయన. అంటే మొత్తం మీద శ్రీకృష్ణుడు అంటే ఎవరు, ఎవడు కష్టపడతాడో ఒళ్ళు దాచుకోకుండా శ్రమిస్తాడో అటువంటి వ్యక్తికి ఆ కర్మమునకు తగిన ఫలితం ఇస్తాడు. అలా పని చెయ్యకపోతే ఏమి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే నిష్కర్ముడు ఈశ్వరుండును. ఆయన ఏ పని చెయ్యనివాడు, ఆయన నిష్కర్ముడు. అంచేత ఎవడికి ఏ విధమైన బంధము లేకుండా చేస్తాడు. కర్మ చేస్తేనే నిష్కర్ముడైన ఈశ్వరుడు కర్మములకు తగిన ఫలములు ఇవ్వగలడు. కర్మవిహీనుడికి రాజుగాడు అంటే పని చెయ్యని వాడికి ఆయన అధిపతి కాడు, పని చేస్తేనే అధిపతి. ఉపన్యాసం చెబితే నోరు తెరిస్తే శక్తి ఇస్తాడు. నేను అంటాను అప్పుడు ఉపన్యాసం నోట్లోకి వస్తుందా? రాదు. నేను చదవను, గుర్తొచ్చేస్తాయని రావు. నేను చదివి భారం ఆయన మీద పెడితే నాకు బుద్ధి ఇస్తాడు. అలాగే ఒక వైద్యుడు కష్టపడి వైద్య శాస్త్రం చదివి ఆ ఫలితం ఆశించకుండా ప్రజలకి ఉపకారం చేయాలని ప్రాక్టీస్ మొదలుపెట్టి దైవం మీద భారం పెడితే అప్పుడు ఈయన సహజంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కనుక చదివాడు కనుక అప్పుడు ఆయన చేతిలో చెరకుడో ధన్వంతరో వస్తాడు, పేరు వస్తుంది. ఏమి లేకుండా ఇక్కడ గుర్తుంటే ఎవరు వస్తాడు? రాడు. ఇది మనకి కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతమే మహానుభావులైన శంకరాదులు వంటి వారు చేశారు. అందుకే శంకరుడు ఎంత అద్వైత స్వరూపుడు అంటే కర్మతో కూడిన అద్వైతం ఇచ్చాడు. ఎన్ని గుళ్ళు కట్టించాడు, ఎన్ని గోపురాలు కట్టించాడు మహానుభావుడు. ఆయనేమి ఇంట్లో గుర్తుని ముక్కు మూసుకుని తపస్సు చేయమల్ల, యావత్ ప్రపంచం 33 ఏళ్ళ వయసులో తిరిగాడు. ఎవడు తిరిగాడండి అలాగా? మనం పక్కన అక్కడ కూర్చుని ఇక్కడికి రావాలంటే గిలగిలలాడిపోతాం. అవి మనకు కావాలి. పద్మాగర్ గారు భాగవతం చెప్పండి అంటే టపటపటప 10 పద్యాలు పక్కన హార్మోనియం పెట్టుకుని టింగిటింగిటింగిని పాడేసుకుపోతే, లేదా 100 పద్యాలు చదివేసి ఇదిగో కృష్ణుడు పుట్టాడు పెరిగాడు అయిపోయాడంటే ఇదే కదా. ఒక పద్యంలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవడం కథ అంటే, అది భాగవతం అంటే. అంతేగాని భాగవతం అంటే వరస్పెట 50 టేప్ రికార్డు చదివేసినట్టుగా ఘంటసాల వారు అంతకంటే గొప్ప ఇవ్వడం చదవాలి. ఎంత అద్భుతం అది. ఆ భగవద్గీత చదివినట్టుగా మనం చదవలేము. అది సంగీత విద్వాంసులు వాళ్ళు చెయ్యాలి. కానీ పౌరాణికులు మీకు చెప్పవలసింది ఏమిటి అంటే, ఒక్క పద్యం చెప్పినా చాలు, అందులో ఉన్న సంపూర్ణ సారం. ఇప్పుడు నేను శ్రీకృష్ణ అంటే ఒక శబ్దం విన్నాం, ఆ శబ్దానికి తగిన సారాంశం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే వాడు పౌరాణికుడు కాడు. పౌరాణికుడు అంటే వ్యాఖ్యాతది, వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి అని. వ్యాఖ్యానం ఎటువంటిది? అది మంచి అద్భుతమైన తన జ్ఞానం బాగా చదివితే, రకరకాల పరిశీలన చేస్తే, వింటే ఆ జ్ఞానంతో తన ప్రతిభతో లోకానికి ఎన్నెన్నో విశేషాలు అందించాలన్నమాట. ఒక్క పద్యంలో కొన్ని వేల పురాణాలు ఇచ్చిన మహానుభావులు ఈ పోతనాథులు. వీళ్ళందరికీ ఆదర్శం వ్యాసుడు, ఈ వ్యాసుడే ఆదర్శం శంకరుడికి, వాళ్లే మనందరికీ ఆదర్శం అన్నమాట. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చరిత్ర ఎన్నాళ్ళైనా మనం విందాం, జీవితం చరితార్థం చేసుకుందాం. అందుకే కృష్ణుడి మీద మనస్సు పెట్టాడు కాబట్టే, సతసిద్ధంగా పండితుడు కాబట్టి భీష్ముడికి ఆ పాండిత్యం పైకి వచ్చేలా చేశాడు కృష్ణుడు. అసలు చదువుకోకపోతే ఎలా ఇస్తాడని వాడు ఆ పాండిత్య ప్రతిభతో ధర్మరాజుకి ప్రబోధన చేశాడు. ఆపై ఇలా అన్నట్ట, ఆయన ప్రార్థన చేసి శరీరం విడిచిపెట్టే ముందు ప్రార్థన చేశాడు. ఇవాటి పద్యం మరింత అద్భుతమైన పద్యం. చీయకసిన కొండలంబుల కాంతి గగన భాగం వెల్లగప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోగల జగముల వ్రేగున జగతి కదల చక్రంబు చేపట్టి చలుదు చురయమున పైను నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్యూపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు శంఖంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాతు విడువు మర్జునాయనుచు మద్విసిక వృష్టి మరలి చనుదెంచు తెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు. అసలు భీష్ముడు కృష్ణుడు పొగిడా తన పొగిడా? అజ్ఞానులు అయితే ఏమనుకుంటారంటే కృష్ణుడిని ఆయన అద్భుతంగా స్తోత్రం చేశాడు అనుకుంటారు. నిజంగా కృష్ణుడు కాదు పొగుడుతాయని, ఆత్మస్థు తెలుగు చేసుకున్నాడో తెలుసా, అది అజ్ఞానం వల్ల లేకపోతే అహంకారం వల్ల వచ్చింది కదా. అప్పుడప్పుడు పండితుడు నేను పండితుడిని అని అనవలసిందే. భీముడు కూడా యుద్ధంలో నాకు తిరుగులేదు అనుకుంటే యుద్ధం చేస్తాడు, నేను చవటనండి నేను చవటను బాబో అంటే చచ్చిపోతాడు దానికి. అంటే పండితులకు అప్పుడప్పుడు అహంకారం లేకపోతే, అహంకారం ఉండే రీతిలో ఉండాలి. సాత్విక అహంకారం అంటారన్నమాట. ఇప్పుడు మీరే ఉన్నారు, మేము భాగవతం చదవగలం అన్నారు, అది సాత్విక అహంకారం. కృష్ణుడి చరిత్ర వినేదాకా పెళ్లి చేసుకోమన్నారే, ఇది సాత్విక అహంకారం, ఇది మూర్ఖత్వం ఉండదాన్ని. అది తెలియాలంటే చాలా జన్మ సంస్కారం కావాలి, తపశక్తి కావాలి, ఇవన్నో పక్కన పెడదాం. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా, కృష్ణ నువ్వే నాకు దిక్కు అన్నాడు. అయితే ఆ కృష్ణుడు ఎటువంటి కృష్ణుడట అంటే, ఒకప్పుడు భీష్మ పర్వంలో 5వ రోజు యుద్ధంలో భీష్ముడు విజృంభించేశాడు. ఇక మామూలు యుద్ధం కాదు. మహాభారతంలో కొన్ని యుద్ధాలు ఉన్నాయి కొన్ని రోజులు, ఆ యుద్ధం మానవ మాత్రుడు చేయలేడు. ఒక రోజున భీష్ముడికి తెక్క వచ్చేసింది, దుర్యోధనుడు రాత్రికి తెప్పేట, అందుకని తెప్పగానే ఒళ్ళు మండిపోయి అర్జునుడిని కదలనివ్వకుండా బాణాలతో కొట్టేశాడు. కొన్ని అర్జునుడు ఒకడు కొట్టాడు అంటే రథం తోలుతున్న కృష్ణుడి ముందు బాధేట, అది డ్రైవర్ని కొట్టేశాడు పాపం. వెనకాతలు ఉన్నవాడిని పట్టుకోండా, మామూలు దెబ్బలు కావు, తీవ్రమైన అర్ధచంద్రాకారంతో ఉన్న బాణాలు. ఎవరు ఈ మైకిని కేవలం కాకుండా తీసేవుతుంది, నాకు ఇంత తీసుకొస్తుంది ఈ సరిగ్గా గనగలాడుతుంది చూడమే అదొకటి ఇప్పుడు కొట్టాడు. ఆయనకు వచ్చిన మంట నాకు వచ్చింది, ఇప్పుడు కృష్ణుడికి వచ్చిన కోపం, కృష్ణుడికి అలాగే కోపం వచ్చింది. అందులో కూడా ఎలా ఉన్నది, అర్ధచంద్రాకార బాణాలతో ఇక్కడ కొడితే ఇలా కృష్ణుడికి నామం పెట్టినట్టు అయిపోయింది, రక్తం కాలిపోయింది, తట్టుకోలేకపోయాడు. మామూలు బాణాలు పట్టకుండా తీవ్రమైన బాణాలతో గుండెల మీద రక్షస్థల మీద ఎక్కడ పడితే అక్కడ కొడుతుంటే ఏమైపోతుంది. అప్పుడు ఆయన ఎంత కోపంతో లేచాడో భీష్మ పర్వంలో తిక్కరగా రాశారు, ఔహోమర్దనుడా జనార్దనుడు మధ్య భీష్మ కుంభీంద్రుపై సింహోల్లాస విభాసి కవియులు చేకంబు ఆటోపము రమహస్ఫూర్తియుదీప్తమూర్తియులు సంరంభంబు చూడం జగత్ సంహారోన్ముఖుడైన రుద్రుగతి రౌద్ర ప్రక్రియంబుల్చిన పాపాలన్నిటినీ చపాతీ పిండి కొట్టినట్టు కొట్టేసే మహానుభావుడు శ్రీకృష్ణుడు. అందుకే ఆయన్ని అవహో మర్దనుడు అన్నారు. అవహ శబ్దమునకు పాపము, పాపములను మర్దన చేస్తాడు ఆయన. ఆ జనార్దనుడు ఇవాళ ఎదురుగుండా ఉన్న భీష్ముడు తనని కొడుతూ ఉంటే కోపం వచ్చి రెచ్చిపోయి లేచిపోయాడు. ఇప్పుడు భీష్ముడు సింహంట మాధ్య భీష్మ కుంభీంద్రుపై భీష్ముడు అనే ఒకనొక మదించిన ఏనుగట ఆ గజరాజు మీదకి సింహోల్లాస విభాషి అయి సింహంలా దూకేట. ఆ దూకడంలో ఎలా ఉన్నది ఆ వేగం అంటే ఇక భూమి మొత్తం కదిలిపోయే వేగంతో దూకాడు. ఆ ఉత్సేకం, ఆ ఆటోపం, ఆ వేగం రమహస్ఫూర్తి, రమహశబ్దములకు వేగము అని అర్థం అన్నమాట. మామూలు వేగం కాదట. అప్పుడు ఆయన ఇంకా కొన్ని వేల గుర్రములకు ఉన్న శక్తి ఎటువంటి ఉంటుందో అటువంటి శక్తి హార్స్ పవర్ అంటే అది, ఆ వేగంతో దూకాడు. అప్పుడు ఆయన ముఖం మెరిగిపోతోంది, సమరంభంతో ఉన్నాడు. ఇంకా ఎలా ఉన్నాడు, జగత్ సంహారముఖుడైన రుద్రుగతి ప్రపంచ ప్రళయకాలంలో జగత్తునంతా మింగడానికి వచ్చే లయకారకుడైన రుద్రుడిలాగా రౌద్ర ప్రక్రియం పొలిచిన మహారౌద్రాకారంతో ఉన్నాడు. రుద్రుడిగా ఉన్నాడు, అక్రహోదగ్రుడైపోయాడు, చక్రం చేత్తో గుర్తుకున్నాడు. ఏమర్జున, ఒక దౌర్భాగ్యమైన యుద్ధం చేస్తున్నావు నువ్వు, నువ్వు వీరుడిగా నిన్ను నమ్ముకుని పాండవులందరినీ యుద్ధంలోకి దోశా, నువ్వు చావు దెబ్బలు తింటున్నావు, నీ రథం నడిపి నన్ను కాపాడలేవు, నీది ఒక పరాక్రమమేనా, ముసలాడు రేపో మాపో డామ్ అనేటట్టుగా ఉన్నవాడి చేతిలోనేమో కుర్రాడు నువ్వు చావు దెబ్బలు తిండమా, నీ ఓపిక లేకపోతే ఇదిగో నిన్ను రక్షిస్తా చూడు అని చక్రం వచ్చు దూకాట. అది చూచాడు భీష్ముడు చిరునవ్వు నవ్వుతూ. కనుగొని భీష్ముడంతయు వికాసము మోమున దోప, చూసిన భీష్ముడు నవ్వేట. నిజానికి ఆ సమయంలో కృష్ణుడిని చూసిన వాడు ఎవడైనా సరే అడిగిపోతాడు. ఎందుకంటే ప్రపంచ ప్రళయకాలంలో లోకాలను నాశనం చేసేటటువంటి రుద్రుడిలో ఉన్నాడు ఆయన. రుద్రుడిని చూస్తే వణిగిపోరా? అటువంటిది ఈ పూట ఆయనకి కోపం వచ్చి మీదకు వస్తూ ఉంటే, చక్రం గుచ్చుకొస్తూ ఉంటే చిరుడవు నవ్వి నన్ను నీలో కలుపుకోవడానికి వస్తున్నావు దైవమ్మా, ఇదే కావాలి, అందుకే కొట్టా, కొడితే నీవు రెచ్చిపోయి నా మీద కూడా నన్ను చంపుతావు, నీ చేతిలో తెస్తే మోక్షం, అందుకని చావడానికి సిద్ధంగా ఉన్నా, దా ఎంతకంటే అదృష్టమే ఉన్నది అని రెండు చేతులు జోడించి ధనుస్సు పక్కన పెట్టి నవ్వేట. ఇప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా, నేను చావు దెబ్బలు కొట్టాను కృష్ణ నీకు గుర్తుందా, అప్పుడు నువ్వు రెచ్చిపోయి నొచ్చుకుని నా మీదకి కుప్పించి దూకేశావే, ఆ దూకినప్పుడు ఏమైంది, ఈ కుండలాల కాంతి ఆకాశం అంతా వ్యాపించిందట. ఆయన చెవులు కొన్న కుండలాలు బంగారపు కుండలాలు మామూలు బంగారం కాదది, అద్భుతమైన బంగారం. ఆ సువర్ణ వర్ణం ఆకాశం అంతా వ్యాపించిందట. చక్రం చేతిలో పుచ్చుకుని వేదకు వస్తున్నాడుగా, ఆ వేగానికి ఈ పైన ఇలాంటి నువ్వు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉంటుంది, అప్పటిదాకా నేను ఆగిపోతాను. కానీ నువ్వే పైనున్న పటం ఆ వేగంతో వస్తూ ఉంటే పైనున్న పచ్చని పటము జార ఆపై అర్జునుడు ఏం చేశాడు, గోవింద గోవింద, మధ్య మధ్యలో భగవన్ నామం కూడా చేస్తూ ఉంటే వాడు సంతోషిస్తూ ఉంటాడట. హరి సంకీర్తన ప్రియుడు అనమాట, భజన అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే మధ్య మధ్యలో భజన కూడా మనం ఒక్కొక్కసారి చేస్తూ ఉండాలి. చక్రం పుచ్చుకుని మీదకు వస్తున్న వేగంతో పైన ఉన్నటువంటి పచ్చని పసుపచ్చని బట్టేమో కిందకి దారిపోతుంది ఆ ఉత్తరీయం. అర్జునుడు కొంచెం భయపడ్డాడు. ఎందుకంటే రెండు అవమానాలు, ఒకటి నేను మాత్రమే యుద్ధం చేయాలి అప్పుడు నాకు పేరు రావాలి, భీష్మాదుల్ని జయించాలి లేకపోతే అందరూ నవ్వుతారు, అర్జునుడు యుద్ధం చేయలేకపోయాడా, కృష్ణుడు వచ్చి రక్షిస్తే కానీ దిక్కు లేకపోయింది అంటారు రేపొద్దున, శాశ్వతంగా చరిత్రలో మచ్చ మిగిలిపోతుంది. ఇక రెండవది ఒకటి ఉంది, నేను యుద్ధం చెయ్యను అని కృష్ణుడు మాటిచ్చాడే ముందే ఆయన ప్రతిజ్ఞలు, ఆ యుద్ధము ధరింప అని కగ్గముగా ఒక ప్రక్క ఊరకే సాయము చేయువాడ పెళ్ళు పెంబట ఎగ్గులాడిన దోయుని ఎగ్గుదుండితము తొలుత వచించితి అని సుస్పష్టంగా చెప్పాడు ఆయన. నేను ఆయుధం ధరించను, యుద్ధంలో ఒకవైపు ఊరికే మాట సాయం చేస్తాను అవసరాన్ని బట్టి, నేను ముందే నిజం చెబుతున్నా, ఆ తర్వాత యుద్ధం చేయలేదేం, మాతో కూర్చుని శుభ్రంగా భోజనం చేసేవేం అని అనకూడదు. మీరు నిజము తొలుత వచించి కోరుకోండు, మీకేది ఇష్టమో అన్నాడు. అప్పుడే చెప్పాడు, నువ్వు అసలు యుద్ధం చెయ్యొద్దు, నువ్వు రథం తోలితే చాలు, నువ్వే యుద్ధం చేస్తే మొత్తం భారతదేశం నీ చేతిలోనే పూర్తయిపోతుంది, ఇక మాకేం తోలుస్తుంది, కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యకుండా ఉండడమే నాకు ఇష్టము అన్నాడు ఆయన. ఇవాళ ఆ మాట తప్పితే కృష్ణుణ్ణి కూడా మాట తప్పేలా చేశాడు అర్జునుడు అంటారు రేపొద్దున. కాబట్టి కాళ్ళు గట్టిగా పట్టేసుకుని కృష్ణ కృష్ణ వెళ్ళొద్దు వెళ్ళొద్దు కోపం వద్దని రెండు కాళ్ళు పట్టుకుంటే ఎక్కడ కొట్టుకున్నాడో అక్కడ నుంచి 10 అడుగులు లాగేశాట కృష్ణుడు. దెబ్బకి అర్జునుడు వెళ్ళొద్దు కొట్టుకుపోయింది, కిరీటం ఊడిపోయింది, చచ్చినంత పొరయింది. ఆ కృష్ణుడు వేగం ఆపలేక మంచి వేగంగా వెళ్ళిపోతున్న కాలుకి తాడేసి వెనక్కి లేకపోయాడు. ఆ కాలు వెనక ఇడ్చుకుపోబడినట్టుగా అయిపోయాడు వాడు. అందుకని నమ్మితి నాలా నగుబాటు చేయక మరింపుమని క్రీడి మరల దిగువ, నిన్ను నమ్ముకున్నాను, నా బలం వ్యర్థం చెయ్యకు, నువ్వు యుద్ధం చెయ్యకు అని కాళ్ళు పుచ్చుకుని బతిమాలి అర్జునుడు వెనక్కి లాక్కొస్తున్నాడు. నన్ను పైగా రథంలోంచి ఎగిరి కిందకు దూకాడు ఆయన. ఆ దూకినప్పుడు ఆయన కడుపులో 14 లోకాలు ఉన్నాయి, సమస్త భువన బ్రహ్మాండాలు ఉన్నాయి, అన్ని లోకాలున్న స్వామి ఎగిరి భూమి మీదకు దొరకగానే ఈ భూమి మొత్తం కంపించిపోయి గజ గజ వణిగిపోయింది. అలా దూకి ఇదిగో ఇవాళ భీష్ముణ్ణి చంపుతాను, నిన్ను రక్షిస్తాను అని ఏనుగు మీదకి దూకే సింహంలాగా వస్తున్నటువంటి కృష్ణుడు, నేను అప్పుడు కూడా బాణాలు కొట్టా ముఖం మీదకి, ఆ బాణాలన్నీ పక్కకు తోలుకుంటూ మద్ది విసిక వృష్టి తెరలి చదువుదెంతు దేవుడు దిక్కున్నాడు. నేను విడిచిపెట్టే బాణాలన్నింటినీ తొలగించుకుంటూ మీదకు వస్తున్నాడే ఆ దేవుడు, నాకు దిక్కువుగాక. దేవుడు అంత తేలిక ప్రత్యక్షం కాడు, వాణ్ణి కూడా లాగి రెండు ఇచ్చుకుంటేనే ప్రత్యక్షం అవుతాడట. అలాగా నా పరాక్రమంతో జయించి ఎవరిని ఆనందపెట్టానో ఆ కృష్ణుడు నాకు రక్ష అవుగాక. ఇందులో అంతరార్థం ఉంటుంది. బాణము అంటే యోగశక్తి అని అర్థం. యోగమును శరముతో పోలుస్తారు. యోగాభ్యాసపరుడు యోగశక్తితో భగవంతుడిని జయించాలి. అలా నా యోగశక్తితో ఏనాడో నేను జయించాను, ఓ యోగేశ్వర నువ్వు నాకు దిక్కు అని చెబుతున్నాడు పైకి బాణాలు దెబ్బలు అన్నట్టుగా. మామూలు బాణం అయితే ఆయన మీద కొడితే ఆ బాణం ఆయనకి దిగుతుందా, రక్తం కారుతుందా? అది యోగాస్త్రం. అందుకే కొత్త గంట్లు కొమరారా అన్నారు. కృష్ణుడికి మామూలు బాణాలు అయితే తగలవు, కేవలం అది యోగశరం కనుక ఆయనకి గుచ్చుకుంది. ఆ బాణం దెబ్బలు తిని కూడా లెక్క చేయకుండా ఉన్న ఆ కృష్ణుడు, రక్తంతో పూచిన మోదుగు చెట్టులో ఉన్న ఆ కృష్ణుడు నాకు దిక్కువగాక అని తన క్షేత్రం తన యోగశక్తి రెండింటినీ ప్రదర్శించాడు. నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత కరుణాస్వరూపుడివి, వీడు నాకు శిష్యుడు, మృత్యువు, వీడిని కాపాడడం నా ధర్మమని అర్జున సారథ్యం వహించి చేతిలో మునికోల కొరడాకర్ర పుచ్చుకుని గుర్రాన్ని టప్పు టప్పని కొడుతూ తోలుతూ మహోత్సాహంతో అర్జునుడిని యుద్ధరంగంలో నిలబెట్టి యుద్ధం చేయించి విజయం ప్రసాదించిన ఆ కృష్ణ పరమాత్ముడు నా హృదయంలో నిరంతరం ఉండుగాక. తన నవ్వులతో, తన మాటలతో, తన ప్రవర్తనతో, తన సర్వస్వంతో గోపికా స్త్రీలలో ఉన్న సిగ్గుని విడిచిపెట్టేలా చేసి వారి మనస్సులో ఉన్న సంశయాలు అన్నీ తొలగించి ఆనందమిచ్చే ఆ ఆధీరపుత్రుడు కృష్ణుడు నాకు దిక్కు. కృష్ణను ఎటువంటి వాడివి, నీ అంతటి వాడు దిక్కుగా ఉన్నా ధర్మరాజు కష్టం వచ్చిందన్నాడు ఆయన. రాజట ధర్మ దుర్ణుడు సురరాజసుతుండట ధందీ శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్రగదాధరుడైన భీముడు అయ్యాజికి తోడు వచ్చునట ఆపదగల్కుట అదేమి చిత్రమో. ఓ ఆశ్చర్యంగా ఉంది నాకు. పరమ పూజ్యుడు, ధర్మానికి మారు పేరు, ధర్మరాజు అంటే ఒక్కసారి ధర్మరాజే కనుక ధర్మం తప్పి అధర్మం చేస్తే ఈ సృష్టి నాశనం అయిపోతుంది. అంతటి మహాత్ముడు ఆయన. అటువంటి ధర్మరాజు పాండవులందరికీ నాయకుడు. ఆ నాయకుడి ఆధ్వర్యంలో యుద్ధానికి వస్తున్న వాళ్ళల్లో ముందున్నది ఎవరు అంటే గాంధీవం ధరించిన అర్జునుడు. ఆయన ధన్వి. ధనుస్సు గుర్తుకు యుద్ధం చేసేవాడిని ధన్వి అంటారు. పోనీ ఆయన చేతిలో ఉన్న విల్లు కూడా సామాన్యమైన విల్లు అనుకుందామా? పటుక్కలు విరిగిపోయే ధనుస్సు కాదు, శాస్త్రోద్వేజకమైన గాండివము విల్లట శత్రువుల్ని భయపెట్టి గజ గజ వణికేలా చేసే భయంకరమైన విల్లు గాండీవం. ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో సృష్టించాడు దానిని. 60,000 సంవత్సరాలు బ్రహ్మదేవుడు తాను సృష్టించుకున్న గాండీవంతో యుద్ధం చేశాడు. ఆ తర్వాత బ్రహ్మగారి దగ్గర నుంచి ఇంద్రుడు తీసుకున్నాడు. ఇంద్రుడు 16,000 సంవత్సరాలు ధరించాడు దానిని. ఇంద్రుడి దగ్గర నుంచి చంద్రుడు తీసుకున్నాడు. చంద్రుడు 5,000 సంవత్సరాలు ధరించాడు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి వరుణుడు తీసుకున్నాడు. వరుణుడు 3,000 సంవత్సరాలు దానిని ధరించి యుద్ధం చేశాడు. వరుణుడి దగ్గర నుంచి అగ్నిహోత్రుడు పుచ్చుకున్నాడు. అగ్నిహోత్రుడు 2,000 సంవత్సరాలు దాన్ని ధరించాడు. ఆ అగ్నిహోత్రుడు ఖాండవ వన దహనం చేసినప్పుడు అర్జునుడిని మెచ్చుకునిచ్చాడు. అర్జునుడు 65 ఏళ్ళు ధరించాడు దాన్ని. 65 ఇయర్స్ తన చేతిలో పట్టుకున్నాడు. అంతటి చరిత్ర కలిగిన గాంధీవం ఆయన చేతిలో ఉన్నది. పోని సారథి అనుకుందామా అంటే ఆ సారథి కూడా సర్వభద్ర సంయోజకుడైన చక్రి, సమస్త లోకాలకి శుభమిస్తాడు. అటువంటి చక్రాన్ని ధరించే కృష్ణుడు అంతటి వాడు సారథి. ఆ యుద్ధంలో అందరికంటే ముందు వెళ్ళేవాడు ఉగ్ర గదాధరుడైన భీముడు. ఉద్దండ గదాదండం తన భుజాదండం మీద ధరించే వీరాది వీరుడు భీముడు యుద్ధంలో ముందు పోతున్నాడు రక్షకుడిగా. ఇన్ని ఉన్నాయి కదా. అయినా ఆపద కలుగుటదేమి చిత్రము, వాడికి ఆపద వచ్చింది. ఇది విచిత్రం. కాలం ఎవరూ దాటలేము. ఎన్ని ఉన్నా యోగం బాగాలేకపోతే, కాలం బాగులేకపోతే ఎవడైనా విజయం పొందలేడు. ఆ కాలం బాగాలైతే దిక్కుమాలి కాలం వచ్చి బైకుల్లో తగులడ్డాయి. ఎన్నైనా ఉండొచ్చు, అక్కడ డబ్బు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మంచి బైకులు ఉన్నాయనుకున్నాం. బాక్సులు బాగుండొచ్చు, నేను బాగుండొచ్చు, మీరు బాగుండొచ్చు, కరెంట్ ఉండొచ్చు. ఆ సమయానికి ఎందుకు పని చేయట్లేదంటే ఆపదగలుగుటదేమి చిత్రము అన్నారు. అన్నీ ఉన్నాయి, ఆ కాస్త లేదు. అదే యోగం అంటే అదే కాలం. ఆ కాలాన్ని ఎవడు దాటలేడు. కాలోగి దురతిక్రమ అన్నారు. అందుకని నాకు కృష్ణ ఇప్పటికి కూడా అది విచిత్రంగానే ఉందన్నాడు భీష్ముడు. ఇలా పరిపరి విధాలుగా ప్రార్థించి ఆఖరి ఒక గొప్ప మాట అన్నాడు. సూర్య భగవానుడు ఉన్నాడు ఆకాశంలో, ఒక్కడే ఉంటాడు సూర్యుడు అంటే. కానీ మనందరికీ కనబడుతున్నాడు. ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక. ఒక్కే సూర్యుడు పద్మాగర్ గారికి కనపడుతున్నాడు, రత్నాకర్ గారికి కనపడుతున్నాడు, కృష్ణారావు గారికి కనపడుతున్నాడు, కృష్ణకుమారి గారికి కనపడుతున్నాడు, డ్రెస్ వేసుకున్న గోపికలకి కనపడుతున్నాడు, వేరే డ్రెస్ వేసుకున్న గోపికలకి కనపడుతున్నాడు. అందరికీ ఎవరికి చూస్తే వాళ్ళకే ఆ సూర్యుడు కనపడతాడు. అంటే దృష్టిని బట్టి ఇంతమంది సూర్యులు ఉన్నారు అనిపిస్తుందని ఉన్నది ఒకటే సూర్యుడు. అలాగే ఒకే దేవుడు ఇన్ని జీవులుగా, ఇన్ని జీవులలో జీవాత్మగా, ఇన్ని ప్రాణులుగా, ఇన్ని రకాల లోకాలుగా, ఇన్ని అందాలుగా, అనేక రకాల కర్మలుగా, అనేక రకాల కర్మ బంధములుగా కీలు మెరుపున రాజిల్లుతున్నాడు ఆయన. అటువంటి ఆ దేవుడు ఉన్నాడే ఆ మహానుభావుణ్ణి, నానా విధాన అనూన రూపకుడి ఒప్పి ఆ మహానుభావుణ్ణి నా మనస్సులో భావిస్తున్నాను, భక్తితో ప్రార్థన చేస్తున్నాను కాపాడమని అని పరిపరి విధాలుగా ప్రార్థన చేశాడు. ఆ తర్వాత చిత్తం ఆ గోవింద ఆయత్తం కావించాడు, ఆయనలోనే నిలబెట్టేశాడు. కృష్ణుడితో చూస్తూ ఉండగా తెలిసిపోయాడు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం అదే భీష్మ ఏకాదశి అంటాం, మనకు వస్తుంది చూసారా మాఘమాసంలో. ఆ రోజున శ్రీకృష్ణుడిలో తెలిసిపోయాడు ఆయన, దివ్య లోకాన్ని పొందాడు ఆయన. ఆ పడిపోయినప్పుడు అర్జునుడిని శాపం పెట్టడానికి వస్తున్నారట గంగాదేవి గారు. నా కొడుకుని అసలు అర్జునుడే మూలం, బాణాలు వేసి కొట్టేశాడు, వీడు అంతం చూస్తానండి. వస్తూ ఉంటే ఎంతలో అక్కడికి పోయి ఉలూచి వచ్చింది. ఎక్కడికి పెడుతున్నావు గంగామాత అని తెలుసుండి కూడా, నీ మొగుడున్నాడే అర్జునుడు, ఆ దుర్మార్గుడు నా కుమారుడిని పడగొట్టాడు, వాడు చచ్చిపోయేటట్టు చెప్పిస్తాను, యుద్ధంలో దుర్మరణం పొందేలా చెప్పిస్తాను అది. అమ్మా నీకు పుణ్యం ఉంటుంది, అదంతా కృష్ణుడి తంత్రం అని నీకు తెలియదే ఉంది, నీ కుమారుడికి ఎప్పటికప్పుడు శాపయుక్తి అవ్వాలి కదా అని చెప్ప వసువు అష్ట వసువుల్లో ఒకడు ఆయన వసువుల్లో కలవాలి, నా భర్తని శపించకమ్మా అంటే ఆ శాపం నేను ఇద్దాం అనుకున్నాను, వారు ఎంతో కొంత అనుభవించాలి అనేది గంగ. అప్పుడు ఉలూచి, నేను ఒక పని చేస్తాను, చిత్రాంగదుడు అని ఒక మహావీరుడు ఉన్నాడు, ఆ మహావీరుడు వంశంలో జన్మించిన చిత్రాంగద అని ఒక ఆవిడ ఉంది, ఒక కన్యామణి, ఆ కన్యామణిని అప్సర స్త్రీని అర్జునుడు పెళ్లి చేసుకున్నాడు, ఆ చిత్రాంగదకి అర్జునుడికి బొబ్బురు వాహనుడు అనే ఒక వీరుడు పుట్టాడు. ఒకప్పుడు అర్జునుడు మహాభారత యుద్ధం అయ్యాక తన కొడుకుతో యుద్ధం చేయవలసిన స్థితి వస్తుంది అశ్వమేధయాగం చేసేటప్పుడు, అప్పుడు కొడుకు చేతిలో చచ్చిపోయినట్టుగా వాడికి ఒక మాయ కల్పిస్తా, నీ శాపం కించిత్ కాలం అలా అనుభవించేలా చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ అర్జునుడిని నేను బతికించుకుంటాను, ఈ వరం ఇమ్మంటే తటాస్తోంది గంగ. అందుకే ఆ వరం వల్లే బబ్రు వాహనుడు అర్జునుడిని తాత్కాలికంగా చంపగలిగాడు, ఆ తర్వాత ఆ శాపం పోతుంది. అది మనం ఎప్పుడో భాగవతం దశమస్కందం చివరిలోకి వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఈ విధంగా అనేక రకాలైన సంఘటనలకి భీష్ముడి యొక్క నిర్యాణం నిర్వాణం మూల కారణమైంది. ఏది ఏమైనా పరమ పూజ్యుడైనా ధర్మమూర్తి అయినా అధర్మ వెరగని వాడైనా అయినా దురదృష్టవశాత్తు కౌరవుల వైపు ఉండవలసి వచ్చింది. ఆ పుణ్యాత్ముడు శతాధిక వృద్ధుడు, దాదాపు 140 సంవత్సరాల వయస్సు జీవించిన భీష్ముడు, నిజమైన నిష్ఠాగరిష్ఠుడు, సత్యం ధర్మం అహింస అన్నీ తెలిసిండి కూడా యుద్ధ ధర్మం అవలంబించిన వీరుడు శరీరం విడిచిపెట్టేశాడు, వసుమూర్తి అయిపోయాడు. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుని సింహాసనం మీద ధర్మంగా పరిపాలించమని చెప్పాడు, వారందరి దగ్గర సెలవు తీసుకున్నాడు, ద్వారక నగరానికి వచ్చాడు. ద్వారకలో ఎన్నాడు కృష్ణుడు లేక భార్యలు పిల్లలు అందరూ గొల్లును గోలు పెట్టేస్తున్నారట. కృష్ణుడు రాగానే ఆనందంతో చూశారట. కృష్ణుడు అందరు భార్యలకి వెళ్ళాడు. ఒక భార్యామణిని, నేను లేకపోతే ఎలా ఉన్నావు, చిక్కిపోయినట్టున్నావు, ఈ మధ్యన ఆవు పాలివట్లేదా దేవి అని చెప్పి కాసిన పాలు తాగమన్నట. మరో భార్య దగ్గరికి వెళ్ళి ఆకలిస్తుంది మేగడమ్మన్నట. మరో భార్య ఇలా గడ్డం కింద చేయి పెట్టి చెట్టుల కింద ఆవిడేదో చూస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏం కోడల్ని మాట వినడం లేదా అని కొంచెం కోడలు తెప్పేట. కృష్ణుడు కూడా లౌకికాచారం అన్నమాట. ఒక్కొక్కళ్ళేమో మీ పిల్లలు ఎలా ఉన్నారన్నట, మనవలు ఎలా ఉన్నారన్నాడు, పెళ్ళిళ్ళు అవుతున్నాయా లేదా ఇళ్లలో అన్నాడు. ఒక ఆవిడేమో మంచం మీద కాకుండా నేల మీద పడుకుంది, ఏం మంచం మీద నల్లులు కుడుతున్నాయా దోమలు కుడుతున్నాయా అన్నట. ఇలా అందరినీ అన్ని రకాలుగా లౌకికాచారాన్ని అనుసరించి భార్యని భర్త పలకరించాలి. ఎంత గొప్పవాడైనా ఎంతటి జ్ఞాని అయినా అప్పుడప్పుడు భార్యామణిని ప్రేమగా పలకరించి క్షేమం అడగాలి. అలా అడగకపోతే వాడికి మోక్షం లేదు. రాముడు కూడా సీత బాగున్నావని అడగాలి. వశిష్ఠుడు కూడా ఎంత విశిష్టుడైనా అరుంధతి హౌడుయుడు అని అడగాలి, లేకపోతే మండుతుంది ఆవిడికి, నువ్వేం మొగుడురా అంటుంది, విడాక్స్ అంటుంది, కయ్యా తడు కోట్లనే అవే గొడవలు. అంచేత అలా కాకుండా మధ్య మధ్యలో అన్నీ ఇక్కడ, అందుకే పోతన గారు అన్నమాట లౌకికాచారమును అనుసరించి అన్నాడు. లోకాచారాన్ని బట్టి అడిగాడు, వాళ్ళందరినీ ఆనందపెట్టాడు. వాళ్ళందరూ ఎన్నాళ్ళు కృష్ణుడు లేక అల్లాడిపోయారేమో ఆయన రావడంతో అలాగే చూస్తూ ఉన్నారట. విచిత్రం చెప్పమంటారా, ఏ ఇంట్లో చూస్తే ఆ ఇంట్లోనే ఉన్నాడు కృష్ణుడు. పెద్ద భార్య దగ్గరికి వెళ్తే అక్కడ కనపడతాడు, రెండో భార్య దగ్గరికి వెళ్తే అక్కడ కనపడతాడు, మూడో భార్య దగ్గర చూస్తే అక్కడే ఉన్నాడు. అందరి ఇళ్లలో ఏకకాలంలో ఉన్నాడు ఆయన. అదే ఆయన మహామహిమ. అంత శక్తి ఉంది కాబట్టి అంతమందిని పెళ్లి చేస్తున్నాడు. అంతేగాని ఉండరాజవరంలో ఉంటే తడుకులో లేని దౌర్భాగ్యుడికి రెండు పెళ్లి ఎందుకు వాడు మళ్ళీ వాడు బతుక్కి అంచేత ఉన్న ఒక్క భార్యని జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు కలియుగంలో ఉన్న మానవులు. అది పరమాత్ముడు సర్వజీవులలో ఉన్న జీవస్వరూపుడు గనక, ఆత్మస్వరూపుడు గనక, సకల ప్రాణి హృదంతరాళ వర్తి గనక, అందరు ప్రాణుల హృదయం మధ్యలో విహరించేవాడు భావుకుడు, భావము తన్మయత్వం అన్నీ చిన్మయత్వం ఆయనే కనుక ఆయన ఇంతమంది రూపంలో ఉన్నాడు. ఇంత ముక్కలో చెప్పాలి అంటే భార్యలు అంటే జీవాత్మలు మనందరం, ఆయన పరమాత్మ మనకి భర్త, మనల్ని భరించగలిగేవాడు ఆయన ఒక్కడే. అలా తిరిగాడు అక్కడ. కొంతకాలం పాటు అర్జునుడు ఆయన వదిలి ఉండలేక ద్వారకకి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే ఉండడానికి ఇష్టపడతాడు. కృష్ణుడి దగ్గర ఉండిపోయాడు. ధర్మరాజు గారికి ఇప్పుడు అర్జునుడు కూడా దూరం అయ్యాడు. కొంతకాలం భీమాదులతో ఉండేవాడు. అప్పుడప్పుడు భీముడు దుర్యోధనాదుల్ని చంపేశా, ఈ ధృతరాష్ట్రుడు దిక్కుమాలిన వాడు అని చెప్పుతూ ఉండేవాడట. ఇలా ఉండగా ఒకనొక నాడు విదురుడు తీర్థయాత్రలన్నీ చేస్తూ చేస్తూ ద్వారక నుంచి తిరిగి వచ్చాడు హస్తినాపురానికి. విదుర, మహానుభావ, ధర్మస్వరూపుడివి, మా పాండవులు ఎలా ఉన్నారు, పాండవులు అంటే ప్రధానమైన వాడు అక్కడే ఉన్నాడు అర్జునుడు మరి ద్వారకలు, మా యాదవులు ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారు అని అడిగితే నేను ఆ యాత్ర చేశా ఈ యాత్ర చేశా అంటాడే కానీ అప్పటికి ద్వారకలో ఒక జరగకూడని ఘట్టం జరిగిందిట, అది చెప్పకూడదు తన నోటితోనే చెప్పకుండా తప్పించుకున్నట్టు విదురుడు. ఏమిటది అంటే యాదవ నాశనం. అర్జునుడు చెబుతాడే ఆ బాధలతాన్ని. ఆ తర్వాత విదురుడు ఏకాంతంగా ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు. భాగవతంలో హైలైట్ ఘట్టాల్లో నాకు చాలా ఇష్టమైన కరుణా రసస్వరూపమైన ఘట్టం ఇది. ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతిని ముగ్గురిని ఆసనాల మీద కూర్చోబెట్టి విదురుడు అన్నాడు ధృతరాష్ట్ర, కనకాగార కళత్ర పుత్ర విత సంఘాతం గులం. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాడికైనా బంగారం కనబడితే కళ్ళు మెరుస్తూ ఉంటాయి. అటువంటి బంగారం మీద వ్యామోహం, ఆగార కొంపలంటే వ్యామోహం కొంతమందికి, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కడుతూనే ఉంటారు. ఒక ఆయన హరికత్ చెప్పేవాట, విజయవాడలో హరికత్ చెబితే విజయవాడ ఇల్లు, ఉండరాజవరంలో ఖర్చు చెప్తే అక్కడ ఇల్లు, ఇంక వెళ్ళి చూడాలి ఇల్లు పెట్టేయడం వెళ్ళిపోయిన అనమాట. అదొకటి అదొక లోపం కొంతమందికి. కొందరికి గృహ వ్యామోహం, కళ్ళత్ర భార్యా వ్యామోహం కొంతమందికి, ఎక్కడికెళ్ళినా భార్య పక్కన ఉండవలసింది, ఆవిడ లేకపోతే ఆయన ఆనందం లేడు. ఎందుకంటే పొద్దున్నే లేవగానే ఆవిడ కాఫీ పెట్టివ్వడం, ఆవిడకి చాకరీ చేయడం, అన్నీ చేసేది ఒక ఆనందం కొంతమందికి. భార్యకి సేవ చేయడంలో కూడా ఆనందం ఉంది మరి. పుత్ర, కొంతమందికి పుత్రులు అంటే వ్యామోహం, అంటే అది కొడుకుని చూడకపోతే ఉండలేదు, కొడుకో అయి కొడుకో అయి అంటుంటాడు, వ్యాసునంతటి వాడే కొడుకు వెంటబడగలిగింది. కొందరికి మిత్రులు అంటే వ్యామోహం, కూడా 10 మంది మిత్రులు ఉండాలి. ఇలా వ్యామోహంలో పెట్టేటటువంటిది సంసారం. ఇటువంటి ఈ సంసారం మొత్తం నాశనం అయిపోయే కాలం వచ్చింది. ఇవన్నీ క్షణికం, శాశ్వతం కాదు అని లోకానికి చెప్పేది ఒక కాలం. అటువంటి భయంకరమైన కాలధర్మం నీకు దగ్గరకు వచ్చింది. ఎంతటి వాణిలో ఒలిచేస్తుంది కాలం, లెక్క లేకుండా మీసం మెరేసి తిరిగే వీరుడు కూడా వార్ధక్యంలో అమ్మే అబ్బే అని మనవడలేదో లేక మనవరాలి మీద చెయ్యేస్తే కానీ కదలలేడు కదా. వాడికి కర్ర స్టిక్ అవసరమే కదా, ఇదివరకు స్టిక్లా నిలబడేవాడు, ఇప్పుడు వేరే స్టిక్ అవసరం అవుతుందన్నమాట వాడు. తన మాట మీద ఇప్పుడు స్టిక్కా నవ్వలేడు వాడు. అలాంటి స్థితి వస్తుంది. ఆ కాలం వచ్చింది. మీకేం తెలియటంలా, అంతఃపురంలో కూర్చుని ఇంకా చాకరీ చేయించుకుని శుభ్రంగా కూర్చుని కట్టుడు పడతాం భోజనం చేస్తున్నావు, పాయసం పులిహేర దద్దోజనం తింటున్నావు, వేళ కింద మాంసం ముక్కలు తింటున్నావు, ఏమయ్యా ఇంకెంత కాలం ఈ సంసారంలో ఉంటావు, నీకున్న లోపాలు నీకు తెలియవా, పుట్టవు పెద్దవాడవు మగాభోగం గులాలే పట్టెల్లో జడిపోయే దుస్సహజరాభారంపై గ్రప్పే నీ చుట్టాలను పోయిరి ఆలు మగలు శోకంబున మగ్నులై కట్టాదాయల పంచనుండదగవే కౌరవ్యవంశాగ్రణి. నువ్వు పుట్టుకతో గుడ్డివాడివి, ఏ జన్మలో ఏ పాపం చేసావు, గుడ్డాడిగా పుట్టావు, ఇప్పుడు పెద్దవాడివైపోయావు, భోగాలు లేవు నీకు. పోయి పూర్వంలాగా ఏమైనా మహాభోగాలు ఉన్నాయంటే నీ కొడుకుతోటే పోయాయి, నీ పట్టెల్లో జరిగిపోయి. 2 అర్థాలు పట్టెల్లో జరిగిపోవడం అంటే, నీకు సామ్రాజ్యములకు పట్టు లేదు వాడ, అంటే నీ మాట ఎవడు, 2 నీ మాటలు వినే దాసదాసీ జనాలు లేరు, ఎందుకంటే నీ కొడుకు కాదు ఇప్పుడు రాదు. 2, నీ శరీరంలో ఉన్న పట్టు తగ్గిపోయింది, ముసలాడు అయిపోయావు అని. అసలు ఎంత బాగా రాసేటండి, నీ పట్టెల్లని చెడిపోయాడంలో కవిత్వం అంటే. ఇటు అధికారం మీద పట్టు లేదు, ఒక స్థాయి దాటిపోతే ఎంత తప్పవాడైనా అధికారం వాడి నెత్తి మీద ఒకటి లాగేసుకుంటారట, ఎందుకంటే వాడు మూర్ఖుడైపోతాడు వార్ధక్యంలో కనుక. 2, శరీరంలో ఓపిక పోతుంది. దుస్సహ జరాభారంబు పై గప్పి, తట్టుకోలేనటువంటి మహాభారం జరాభారం అంటే, ఓపిక పోతుంది, అసహ్యం వస్తుంది, చికాకు వస్తుంది, ముసలితనంలో ఉన్న బాధలకి ఎక్కడ ఉండవు. అందువల్ల సహించడానికి అలవి కాని బాధలకు అలవాలమైన అనారోగ్యాలకి నెలవైన ముసలితనం వచ్చి నిన్ను పట్టుకున్నది. నీ చుట్టాలంతా పోయారు నీ కళ్ళ ముందు. భార్య భర్త మీ ఇద్దరే మిగిలారు. శోకంతో రోజు ఏడుస్తున్నారు. దుర్యోధన మా మాట వినకుండా పోయావా, మా గుండెల్లో చిచ్చు రగిల్చిపోయావా అని రోజు ఏడిపోయి కదయ్యా. అలా ఏడుస్తూ కట్టాదా ఎలా పంచనుండ తగవే. ఇంకా ఈ దాయాదుల పక్కన శత్రువుల పక్కన ఎందుకే ఉండడం? దాయాదులు అంటే రెండు అర్థాలు, సోదరుల బిడ్డలు, శత్రువులు, రెండు అర్థాలు కూడా. అంచేత శత్రువులు అయిపోయారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే భీముడికి నీవంటే అసఖ్యం కనుక. సరే నీ తమ్ముడు బిడ్డలు వాళ్ళు అక్కడ ఎందుకు ఏముండడం? కౌరవ్యం శంకరని ఏముందని ఉంటున్నావు అక్కడ నువ్వు. కనియదవో బిడ్డలన్నిక, మళ్ళీ బిడ్డలు కలిగి యోగం ఉందా నీకు? లేదే, రిటైర్ అయిపోయావు, ముసిరాడు అయిపోయావు. కనియదవో బిడ్డలన్నిక మనియదవో తొంటి కంటే మనువల మాటలు వినియదవో ఇచ్చదరం మనియదవో దానములకు అర్ధులన్నికపై. మనవల మాటలు విందామంటే అసలు ఈ మనవలు ఎక్కడున్నారు? కొడుకులు పోయారు, కోడళ్ళు పోయారు, పిల్లలు పోయారంత. ఏమైనా పేదవాళ్ళని పిలిచి అన్నం పెడతాను, దానం ఇస్తామని రమ్మని పిలుద్దామంటే నీ దగ్గర డబ్బే లేదు, ఇప్పుడు మీ వాళ్ళ మీద ఆధారపడ్డావు, రమ్మంటావా? అన్నా వచ్చేవాడు లేడు, ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేదు. పూర్వం కంటే వైభవంతో బతుకుదామా అంటే ఆ కాలం ఇక రానేదా రమ్మంటే కూడా. ఇంకేమున్నది? అనుదినము నీకు దెప్పుళ్ళే కదా, బిడ్డలకు బుద్ధి చెప్పని గురుడికి పిండంబు వండి కొని పొండిదే పైవడ్డాడని భీముని దొరగొడ్డములాడంగా కూడుకుడి చదవతిపా. రోజు భీముడు చెప్పుతున్నాడు మమ్మల్ని, ఏమని బిడ్డలకి బుద్ధి చెప్పని గుడ్డి పీరుగురా వీడు, వీడు మమ్మల్ని ఏడిపించాడు, వీడు వీడి పిల్లలు మమ్మల్ని ఎన్నో రకాలుగా చంపాలనుకున్నారు, మా ఆవిడికి బట్టం లాగారు, ఇలాంటి దౌర్భాగ్యుడికి సిగ్గు లేక మా మీద పడి అన్నానికి తగులట్టాడు, వీడికి రోజు ఇంత పిండం వండుకొని పండి అని భీముడు రోజు వరగొడ్డలు ఆడుతూ ఉండగా, అంటే తెగ తిడుతూ ఉండగా, దెప్పుతూ ఉండగా, ఆ దిక్కుమాలను చివాట్లతో కూడిన అట్లు తినడం ఎందుకయ్యా? వాడు పెసరట్లే పెట్టచ్చు, చాలా పెసరట్లు కనుక అతను చివాట్లు ఉన్నాయి అంచేత నువ్వు తెలియదు. చీవాట్ల పెసరట్లు ఉపమాయ. సంస్కృతంలో వ్యాసుడు చాలా గొప్ప తమాషా చెప్పాడు. ఇక్కడ పోతన గారు కొంత అనౌచిత్యం పరిహరించి మాట మార్చాడు. అహో మహీయసి జంతో జీవితాశ యయా భవాన్ భీమాపవర్జితం పిండం ఆదత్తే గృహపాలవత్ అన్నాడు వ్యాసుడు. ఆహా నిన్ను చూస్తే ఆశ్చర్యంగా ఉందన్నాడు. నిన్ను చూస్తూ ఉంటే నాకు తెల్లబోతున్నాను, తెల్ల ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకని? ఈ వయస్సులో కూడా ఇంకా నీకు జీవితం మీద ఆశ, ఏదో తినాలని ఆశ, ఇది మొదటిది. ఓహో మహీయసి జంతో జీవితాశ యయా భవాన్, నీలాగే ఈ ప్రాణులందరికీ జీవితం మీద ఆశ ఎక్కువ, ఇంకా బతకాలి ఇంకా బతకాలనుకుంటారు. నువ్వు ఎటువంటి వాడివి అంటే గృహపాలవత్తు, కుక్కలాగా అన్నాడు అక్కడ, కుక్కలాగా ఇంట్లో ఉండి భీమాపవర్జితం పిండం, భీముడు విసిరి పారేస్తున్న అపవర్జితం అంటే విడిచిపెట్టడం అన్నాడు, పిండం విడిచిపెట్టడం, విసిరేస్తున్నాడు భీముడు అలాంటి విసురుతున్న పిండాన్ని గృహపాలవత్ కుక్కలాగా ఆదత్తే తింటున్నావు అన్నాడు. బొత్తిగా కుక్క అండం బాగుండదని ఈయన పిండాన్ని మార్చి, కొంచెం ఆ పిండం ఆ మాట మార్చి, బిడ్డలకు బుద్ధి చెప్పని బిడ్డకు పిండంబు వండుకొని పండు ఇది పైబడ్డాడని మా మీద పడ్డాడని భీముని వరగొడ్డెములాడంగా కూడు గుడి చదవదిప. వరగొడ్డాలంటే తిట్లు, ఏదో దెప్పుతున్నాడు, ఆ దెప్పుళ్ళు వింటూ తింటా ఉన్నాడు. గృహపాలవత్ అనే కుక్క శబ్దాన్ని విడిచిపెట్టేశాడు. భీముడు కుక్క అని తిట్టలేదు, ఎందుకనంటే కొంచెం జాగ్రత్త తీసుకున్నాడు. కుక్కలాగా అనే మాట ఇక్కడ అన్నది విధుడు, అంత మాట మనం ఎందుకులే అండం ధృతరాష్ట్రుడు అనుకున్నాడు ఏమిటో పాపం పోతన గారు. అందుకని చక్కగా కూడు గుడి చదవదిప అని మాత్రం అనేది చెప్పుకున్నాడు. ఇంకేముండదు నీకు ఇక్కడ అనవసరం, నా మాట విని అడుగుకి పో, కాల ప్రభావానికి గురి శరీరం విడిచిపెట్టు అనగానే ఇంకా పూట విరగిరక్తి వచ్చేసింది. గాంధారిని అన్నాడు గాంధారి, చెప్పా పెట్టకుండా ఈ రాత్రికి రాత్రే నేను అడుగుకి వెళ్ళిపోతున్నాను, కళ్ళు కనిపించలేదనే భయం నాకు అక్కర్లా, కానీ నీకు మాత్రం ఒక్క మాట చెప్పాలి, ఎందుకంటే ఏ ముహూర్తంలో నీకు నాకు పెళ్లి నిర్ణయించారో అప్పటి నుంచి కంటికి గుడ్డ కట్టుకుని అసలు గుడ్డాన్ని నేనైతే నాకంటే గుడ్డిదాన్ని నువ్వైపోయావు, నువ్వు నాతో వస్తున్నావు అంటే మీరెక్కడుంటే అక్కడే అందావు, పక్కన కుంతే ఉంది, మొదటి నుంచి మీ దగ్గరే ఉన్నా, పాండవులు అడవికి వెళ్ళినా నేను మీ దగ్గరే ఉండి సేవ చేశాను. దుర్యోధనుడికి పాండవుల మీద ద్వేషం ఉంది కానీ కుంతి మీద ద్వేషం లేదు. వాడు ఏమన్నాడు తెలుసా, కృష్ణుడు రాయవరానికి వచ్చినప్పుడు ఆ కుంతిదే అవసరమైతే వాళ్ళ అబ్బాయిల దగ్గర వెళ్ళవలసిన కారణం ఏంటి, నా దగ్గరే ఉంటుంది అన్నాడు వాడు. ఆ ఒక్క విషయంలో కొంచెం ఔచిత్యం ఉంది వాడికి. అందుకని మొదటి నుంచి కుంతి ఇక్కడే ఉంది కాబట్టి నేను అడుగులో మీ వెంట వచ్చి సేవ చేస్తానని. ఆవిడండి మహాత్ములంటే, తనని చంపడానికి ప్రయత్నించిన దుర్యోధనుడు పాండవులకి ఎంత విరోధి అయినా ఆ దుర్యోధనుడి తల్లిదండ్రులకే సేవ చేస్తూ యావత్ జీవితం గడిపి వాళ్ళ కోసం చచ్చిపోయింది ఆవిడ. మీతో పాటు నేను వస్తానని ముగ్గురు కలిసి అడవికి పోయారు. చివరికి అడవిలోనే ఒకసారి దావాగిరి వచ్చి అడవంతా కాలిపోతూ ఉంటే ఆ కాలిపోతున్న దాంట్లో ముగ్గురు కాలిబూడిదైపోయారు, మోక్షం పొందారు. ఇది భారతం భాగవత రెండూ చెబుతున్నాయి. తెల్లవారి ప్రతిదినము ధర్మరాజు లేవగానే మొట్టమొదట తన తల్లి కంటే పెదనాన్నగారికి దండం పెట్టేవాడు. దంపతులు గనక ధృతరాష్ట్రుడికి గాంధారికి దండం పెట్టి అప్పుడు కుంతి దగ్గరికి పెడతాడు ఆయన. ఆ ఫోటో వచ్చి చూస్తే వాళ్ళ గది ఖాళీగా ఉంది. సంజయుడిని పిలిచాడు. సంజయ, రోజు మా పెదనాన్న ఇక్కడికి రాగానే దండం పెట్టగానే ఆశీర్వదించేవాడు, పాపం గుడ్డివాడు ముసలివాడు, పైగా మా వల్ల కుమారులు కూడా పోయారు ఆయనకి, పిల్లలు పోయి ఓహో ఓహో అని ఏడుస్తున్న మా తండ్రి, మా అమ్మ, మా అసలమ్మ వీళ్ళంతా కనపట్టం లేదు, ఏమయ్యారు అని ఏడ్చట. అప్పుడు సంజయుడు కూడా అదే అన్నాడు, రోజు గుడ్డాడు కదా ఆయనకి న్యూస్ పేపర్ చదవడం కుదరదు, టీవీ చూడలేడు, అందుకని అఖిల వార్తలల్లా అడుగుతుండే వార్తలు అడుగుతూ ఉండేవాట. ఉండ్రాజవరంలో ఏం జరుగుతోంది, తణుకులో ఏం జరుగుతోంది, బ్రాహ్మణగూడెంలో ఏం జరుగుతోంది అని అడిగేవాట. వాళ్ళు నేను చెప్పేవాడిని, ఇవాళ అడుగుతాడేమో అని వచ్చి చూస్తే ఇవాళ ఆయన కనపట్టం లేదు. నిన్న కాను పట్టినేడు లేడు, నిన్న ఉన్నాడు వాడు లేడు, ఏమైపోయాడు అంటూ ఉంటే ఎంతలో నారదుడు తుంగురుడితో పాటు అక్కడికి వచ్చాడు. వచ్చి ధర్మరాజా, సామాన్య మానవుడు లేక శోకించకు, పూజ్యుడు ధృతరాష్ట్రుడు తన భార్యతో మీ అమ్మతో కలిసి మోక్షం చూసుకున్నాడు, కాలప్రభావం ఇది. ఇంకొక మాట చెబుతున్నా, మీకు కొద్ది రోజుల్లో ఒక వార్త తెలుస్తుంది, ఆ వార్త తెలిసేటకి మీరు ఇక్కడ ఉండకండి. అయినా కృష్ణుడితో పాటు పుట్టారు మీరు, కృష్ణుడికి సాయం చేయడానికి కృష్ణుడి చేతిలో పనిముట్లుగా పుట్టారు. ఆయన ఉన్నంతకాలమే మీకు పని. ఆ యాదవాదినాథుడి శరీరం విడిచిపెట్టాక ఇంక ఈ లోకంలో మీకేం పని లేదు, అందుకు సిద్ధంగా ఉండండి అని నారదుడు తుంగురుడితో పాటు టేమని వీణవాయించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ మధ్యన ధర్మరాజు గారికి అన్ని అపశకునాలే, భీముణ్ణి తక్కిన వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒకనాడు సభలో నిండు సభలో సింహాసనం మీద కూర్చున్నాడు. భీమ, సోదరులారా, పౌరులారా, హితులారా, పురోహితులారా, సన్మతులారా, సామంతులారా, అందరూ వినండి, నా మనస్సులో బాధ మీతో పంచుకోవాలి. కాలంలో ఏదో మార్పు వచ్చింది, గుండెకాయను ఎవడో చేత్తో పట్టి పిండినట్టు అయిపోతుంది, నెత్తి మీద కొట్టినట్టుగా రాత్రిపూట మోత వస్తోంది, చెవులు సక్రమంగా పనిచేయడం లేదు, వినబడడం లేదు, చెవిటి మెషిన్ వేయించుకోవడానికి వెళ్ళినా ఈఎన్టీ స్పెషలిస్ట్కి నీ చెవులు పనిచేయమని చెప్పేస్తున్నారు, ఏమిటో తెలియదు. ఒకనాడు పండెడి ఓషధి చెయ్యము, వేరొకనాడు పండకయుండు నండ్రు. ఒకసారి పండుతున్నాయి, ఓసారి పండట్ల పంటలు కూడా మారిపోయాయి. ఓషధులు చెట్లు సక్రమంగా పంటనివ్వడంలా ఒక్కొక్క చోట వరదలు వస్తున్నాయి, అసలు ఒక్కొక్క చోట వర్షాలే లేకుండా పోతున్నాయి. పంటల మీదకి దోమలు చిడతలు మిడతలు ఇవన్నీ దాడి చేస్తున్నాయి. కాకులు బతికున్న ప్రాణుల్ని పిక్కు తింటున్నాయి. ఎదురుగుండా నిలబడి సూర్యుడికి కుక్కలు నక్కలు ఓయ్ నలుస్తున్నాయి. అపశకునాలు ఎక్కడో ఏదో నాశనం అయిపోతుందని అర్థమవుతోంది. ఇదేమిటో తెలియటల్లా, దేవాలయాలలో ఉన్న విగ్రహాలకి చెమట్లు పడుతున్నాయి, ఒక్కకి తట్టుకోలేక విగ్రహాలు వెళ్ళిపోతున్నాయి. అసలు దేవతామూర్తులు ఉండడం ఆ గుళ్ళల్లో, మీకు రహస్యం చెబుతున్నాను వినండి. కలియుగంలో శ్రీకృష్ణుడి శరీరం విడిచిపెట్టాక 5000 సంవత్సరాల తర్వాత గుళ్ళల్లో దేవాలయాల్లో ఉన్న విగ్రహాల్లో దేవతలు ఉండరట, పుట్టి విగ్రహాలు ఉంటాయి. అందుకే దేవాలయాలు కొలగొట్టిన వాళ్ళు పట్టించుకోరు, అది అయిపోయింది ఇప్పటికీ. దేవీ భాగవతంలో నవమ స్కంధంలో ఈ శ్లోకం చెప్పారు, కాశీ బృందావనం వినా, కాశీ బృందావనం, ఈ రెండు క్షేత్రాల్లో తప్ప ఇంకెక్కడా దేవుడు ఉండడు విగ్రహాల్లో. అందుకే గుళ్ళోకి వెళ్ళి మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టండి, ఎంత పూజ చెయ్యండి, ఇక దేవుడు ప్రసన్నుడవడు. ఇప్పుడు ఆ ప్రక్రియ జరుగుతోంది. అంటే దేవాలయాల్లో ఉన్న దేవతా శక్తులు తమ శక్తుల్ని కొంచెం కొంచెం విడతలు విడతలుగా ఉపసంహరించుకుంటున్నాయి. ఇంకొక పాతికేళ్లలో పూర్తిగా ఉపసంహరించుకుంటాయి. అప్పుడు గొళ్ళల్లో ఉన్న విగ్రహాలు ఒట్టి రాతి ముక్కలే. ఇంకా రాతి ముక్కలకి మీరు ఎందుకు కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టినా వేస్ట్ అయిపోతుందిట. ఎందుకంటే కలియుగంలో అంత అధర్మం ఉందిట. కానీ ఒక్క కాశీ బృందావనాల్లో మాత్రం దేవుడు శాశ్వతంగా ఉంటాడు. ఆ రెండింటికి క్షేత్రానికి మహిమ ఉంటుంది. మరొక్క మాట చెప్పాడు, అందుకోసం ఈ ముక్క చెబుతున్నా మీకు. ఎక్కడ నిత్యం ప్రవచనాలు జరుగుతాయో, భాగవతం దేవీ భాగవతం వంటి పురాణాలు ప్రవచింపబడతాయో, అష్టాదశ పురాణాలు ఏ ఊళ్ళో ఏ వేదిక మీద ఉంటాయో, ఆ ఊళ్ళో ఉండే గుళ్ళల్లో ఉన్న దేవతా విగ్రహాల్లో శక్తులు మాత్రం ఉండిపోతాయి. ఇంకెక్కడ ఉండవు అన్నమాట. అంటే ఇప్పుడు మీ ఊళ్ళో ఆ దేవతా విగ్రహాల్లో దేవుళ్ళు ఉంటారు, దక్కిన చోట ఉండకుండా పోతారు ఇలా పురాణాలు జరగకపోతే. ఇప్పుడు కూడా తప్పుడు కొట్టదు మనం. అది కొట్టించుకోవడం అన్నమాట. కలియుగంలో అడిగితే కదా నాకు బాధను అన్ని అంటే మనలేదు చప్పట్లన్నమాట. ఇది దాని మహిమ. అందుకని పురాణాలు జరగాలి. భగవంతుడు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? ఎవరో ఒకడు బుద్ధిలో దూకుతాడు, అందరం అన్ని పనులు చేయలేము. ఒకడు ఉపన్యాసమే చెబుతాడు, ఒక్కొక్కడు మంచినీళ్ళే ఇస్తాడు, ఒక్కొక్కడు రుక్మిణీ కళ్యాణం అయితేనే పెళ్లి చేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు పురాణం మాత్రమే చెప్పిస్తారు. అలాగ కారణజన్ములు అంటారు వాడిని. ఆ కారణజన్ములు పుట్టకపోతే ఈ పురాణాలు ఎవరు చెప్పిస్తారు? ఇలా భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. ఆ పని తీయడానికి వాళ్ళు పుడతారు. ఆ పని ఈదాకా ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు తట్టుకుంటారు. అసలు కష్టం రాదు వాళ్ళకి. అలాగే కారణజన్ములకి కష్టం రాదన్నారు. చిన్ని చిన్ని పరీక్షలు మధ్య మధ్యలో మైక్ టెస్ట్లు ఉంటాయి, అవి పెద్ద లెక్క కాదు. కానీ విజృంభిస్తారు, మొత్తం మీద పనులు పూర్తి చేస్తారు అని చెప్పారు. ఎందుకంటే కృష్ణుడు ఆ వరం ఇచ్చాడు, నేను చెప్పింది అవునో కాదో రేపే భాగవతం దేవీ భాగవతం మీకు కావాలంటే ప్రతిదీ నేను ప్రామాణికంగా ఫోటోస్టాట్ ఇస్తాను. అందువల్ల మళ్ళీ దేవాలయాలు పని చెయ్యాలంటే, ఆ దేవతా విగ్రహాలలో శక్తి కావాలంటే ఆ ఊళ్ళో పురాణాలు బాగా జరగాలి. ఏదో ఒకరోజు కాదు, ఏడాదికి ఒక్కసారి జరిగి మిగతా రోజుల్లో మానేస్తే కాదు, ఏడాదిలో అధిక భాగం జరగాలి, ఎక్కువ రోజులు జరగాలి, నిజమైన పురాణం జరగాలి, వ్యాఖ్యానాదులు జరగాలి, భజన జరగాలి. నిష్కామష హృదయులైన కొంతమంది నీలాంటి వాళ్ళు ఇలా కుర్చీలో కూర్చొని వినాలి. అప్పుడు ఆ ఊళ్ళో గుడిలో దేవుడు ఉంటాడు. తక్కిన చోట ఆలయాలలో ఉన్న దేవతా విగ్రహాలలో ఉన్న దేవుళ్ళందరూ వెళ్ళిపోతారు. ఈ మాట ధర్మరాజు కూడా చెప్పాడు, దేవతా విగ్రహాలను ఒక్కకి తట్టుకోలేకపోతున్నాయట. ఎక్కడెక్కడికో చెమట వస్తుంది. విగ్రహానికి చెమట ఏమిటి? విగ్రహాలు పెరుగుతున్నాయి, తరుగుతున్నాయి, ధ్వజస్తంభాలు పడిపోతున్నాయి. దుర్మార్గులైన ధర్మకర్తలు దేవాలయ భూములు ఆక్రమిస్తున్నారట. అయ్యయ్యో, ఇటువంటి కాలికాలం వచ్చింది. కొడుకులు కోడళ్ళు తిట్టుకుంటున్నారు, గురువుల శిష్యులు అధిక్షేపంబు చేయుతుండ్రి. గురువుల్ని శిష్యులు తిడుతున్నారు. ఇంకా విచిత్రం చెప్పమంటారా? పురాణం చెప్పే నాలాంటి ప్రామాణికుడికి కూడా మీరు పురాణం ఇలా చెబితే బాగుంటుందేమో అని సలహా ఇచ్చేవాడు పుడతారట. ఇక్కడే ఉంది భాగవతం చూడండి. గురువు గారికి తెలియదు పురాణం ఎలా చెప్పాలో, తాతకి దగ్గర నేర్పాలా? అంటే రెండు నాలుగు అని పాఠం చెప్పండి మేస్టార్ అని. మేస్టార్ మీరు చెప్పాలండి, వాడికి గొప్ప ట్రైనింగ్ ఉంది. ఎవరికి చెప్పాలో వాళ్ళకి అది వేరే విషయం. అందులో శక్తి లేనటువంటి వాడికి చెప్పాలి. అలాంటి వాళ్ళు శిష్యుల్ని దిక్షేపించే గురువులు పుడతారు అన్నారు. అమ్మాయిలు అక్కడ రూమ్లో తాళం వేశాం, అందులో భాగవతం ప్రథమ స్కంధం ఉంటుంది. అందులో సుస్పష్టంగా ధర్మరాజు ఇదే మాట అన్నాడు లేదు చూడండి, గురువుల్ని అధిక్షేపించే శిష్యులు వస్తారట. గురువు గారికి ఎదురుగుండా కూర్చుని పురాణం విన్నాక హాయిగా భక్తితో వినాలి. అంతేగాని వెయిట్ చేయలేక ఇలా చెబితే బాగుంటుందేమోనండి అంటే అది అధిక్షేపించడంట. అటువంటి వాళ్ళు ఈ కలియుగంలో పుడతారట. అటువంటి వాళ్ళకి పుట్టగొత్తులను అని చెప్తారు. అదిగో ఇలాంటి భయంకరమైన కాలం వస్తున్నది అని ధర్మరాజు వాపోయాడు. పైగా అర్జునుడేమో ద్వారకకి వెళ్ళాడు, ఆ ద్వారక నుంచి రాడు. ఏం జరిగిందో తెలియదు. మనం కాపరా వాళ్ళని పంపించాం, వేగుల వాళ్ళని పంపించాం. వాళ్ళు వేగంగా వెళ్ళి యాదవుల వార్త చెప్పడంలా. అసలే యాదవులు ఉద్ధతులు, మరోన్మత్తులు, బలం ఉందని అహంకరిస్తూ ఉంటారు. కొంపతీసి వాళ్ళు ఏమైనా వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోలేదు కదా అనుమానం వచ్చేసింది. ఏమో ఏం జరుగుతుందో భయంగా ఉంది. భీమసేన నాకు మనస్సు కలతపడి కల్లోలంతో ఆహారం సహించడంలా. నువ్వే ఓదార్చాలంటున్నాడు. ఇంతలో వచ్చేసట అర్జునుడు, ఖేదమున్న ఇంద్రసూనుడు యాదవపురి నుండి వచ్చి అగ్రదుడని తత్పాదముల నయన సలిలోత్పాదం బులపడి ఏడుస్తూ వచ్చాడు. ముఖం వాడిపోయింది. వేసవి కాలంలో మండుటెండలో మధ్యాహ్నం పూట ప్రయాణం చేసిన వాడి ముఖం ఎలా కమిలిపోతుందో అలా కమిలిపోతూ ఉన్న ముఖంతో కుమిలిపోతూ వచ్చి అన్నగారి కాళ్ళ మీద పడి కన్నీళ్లు కరుస్తూ లేవలేకపోయాట. అన్నయ్యో అని ఏడ్చేసేట అర్జునుడు. అర్జునుడి ముఖం ఇలా వాడిపోవడం, ఆయన ఏడవడం ఒక్కనాడు కూడా చూడలేదు ధర్మరాజు. అందుకని తెల్లబోయి ఇదేమిటినాయన లే అని ఆ ముఖం చేత్తో పుచ్చుకుని ఇలా గడ్డం కింద చెయ్యి పెట్టి కన్నీళ్లు బొటన వేలుతో తుడుస్తూ వేళ్లతో అలా కన్నీళ్లు పక్కకి తుడిచి ఆపై తన పైన ఉన్న ఉత్తరీయంతో ముఖమంతా తుడిచి ఇలా అన్నాడు, ఏమర్జున ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నాయనా, నీ ముఖం ఇలా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు, ఏం జరిగింది? నాకు ఒకటే భయం. అన్నిటికంటే ఆయన చెప్పవలసింది చెప్పేశాడు. ఆయనకి ఏ భయం ఉందో ఆ భయమే నిజమైపోయింది కదా ఆయనకి. ఆయన మొట్టమొదటి అడిగింది ఏమిటో తెలుసా, అన్నా పల్గున్నా అన్నా పల్గున్న భక్తవత్సలుడు బ్రహ్మండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈసుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పద్మనేత్రుడు శ్రీమన్నవ్యాంబుజ పత్రనేత్రుడు సుధర్మా మధ్య పీఠంబునందు ఉన్నాడా బలభద్రుడి సుఖియై అన్నా. నాయన అర్జున భక్తులంటే ఎంతో వాత్సల్యం ప్రేమ కృష్ణుడికి. ఆయన బ్రహ్మణ్య దేవుడు, పరబ్రహ్మస్వరూపుడు కూడా. గోవిందుడు అన్నారు ఆయన్ని. ఎవరు ఆపదలో ఉన్నా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నా ఎలా పిలిచినా కృష్ణ మేము ఆపదలో ఉన్నాం నువ్వే దిక్కుబావోయని ప్రార్థించగానే వాళ్ళందరినీ రక్షించడానికి అభయం ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. ఆపన్నానీక శరణ్యుడు ఆయన. కష్టంలో ఉన్న వాళ్ళకి అభయం ఇచ్చి రక్షించేవాడు ఆయన. ఈశ్వరుడు ఆయన, సర్వాంతర్యామి ఆయన, జగత్తుకి భద్రం శుభమే చేకూరుస్తాడు ఆయన. అప్పుడే వికసించిన తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన వాడు ఆ కృష్ణుడు. ఆ కృష్ణుడు సుధర్మ సభలో సింహాసనం మీద కూర్చునే ఉన్నాడా, ఆ మధ్యలోనే ఉన్నాడా? సాత్ సుధర్మ దేవసభ అని, దేవసభకి సుధర్మ అని పేరు. ఆ సుధర్మ సభని ఒకప్పుడు ద్వారక కట్టుకుంటూ ఉంటే ఆయన నగరాన్ని. ఆ నగరానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కానుక ఇస్తారుగా. ఇంద్రుడు డొనేషన్ ఇచ్చాట. ఏమిటి సహాభవనం, అట్లా బిల్డింగ్ ఇచ్చేసాడనమాట. అందులో కూర్చోవచ్చు, రెడీమేడ్ అనమాట. మొబైల్ హౌసెస్ అని ఉంటాయి, అలాంటి హౌస్ అనమాట అది ఇచ్చాడు ఆయన. ఆ సుధర్మ సభలో ఉన్నాడు ఆయన. బలభద్రుడితో సుఖంగా ఉన్నాడా, ఉత్సాహంతో ఉన్నాడా ద్వారకానగరంలో? ఆయనే సంతోషంగా ఉంటే నువ్వు ఏడుస్తూ ఉండవు కనుక అడుగుతున్నాను. ఏమైనా కృష్ణుడికి కష్టం వచ్చిందనైనా అందుకే నీ ముఖం ఇలా వాడిపోయిందా? ఎన్ని కష్టాలు వచ్చినా లెక్క చెయ్యను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. చెప్పితివో కూట సాక్షి తప్పితివో ఇచ్చదనని, చెప్పితివో కపట సాక్షి చేసిన మేలు తెప్పితివో శరణార్థుల రొప్పితివో పశుల ద్విజుల రోగుల సతులను. సాధారణంగా నువ్వు బాధపడ్డావు అంటే దానికి కారణం ఉండాలి. మాట ఇచ్చి తప్పినవాడు ఏడుస్తాట. అర్జునుడు కూడా అంతే. ఎవరికైనా ఈ పని చేస్తానని మాట ఇచ్చాక ఆ మాట నిలబెట్టుకోలేకపోతే, ఆ పని చేయలేకపోతే అప్పుడు ఏడుస్తాడు. తప్పితివో ఇచ్చేదనని, ఇస్తానని ఇచ్చిన వాడు తప్పావా?
పద్మాగర్ గారికి ఉపన్యాసం అయితే లక్ష రూపాయలు ఇస్తానని ముక్కుకున్న తర్వాత పొరపాటు ఎవరు మానేసారు ఏంటి ఏడుస్తున్నాను. కోట సాక్ష్యం ఏమైనా చెప్పేవా, తప్పుడు సాక్ష్యం కోర్టు చుట్టూతో తప్పుడు సాక్ష్యం చెప్పేవాడు ఉంటారు, కోర్టు ఉపేక్షలను ఉంటారు వాళ్ళు, దిక్మాల బతుకంతా అంతే అబద్ధం సాక్షులు చెప్పే బతుకుతారు వాళ్ళు. అలాంటి తప్పుడు సాక్ష్యం ఏమైనా చెప్పేవా, చేసిన తర్వాత మేలు చెప్పేవా, నేను నీకు మొన్న పెసరట్టు పెట్టా, మొన్న అది పెట్టా, అప్పుడు అది ఇచ్చా అని కొంతమంది ఇచ్చిన తర్వాత చెప్తారు. అలా ఎప్పుడు మర్చిపోవాలి, ఎప్పుడో ఏడాది క్రితం పంచిగొడ్డ పెట్టాట ఎవడో, ఆ గొడ్డ కూడా అలుగుగొడ్డ పోయిగా అది పెట్టి, నేను పద్మాగర్ గారికి పురాణం అయిపోయాక పంచి పెట్టానండి, పంచి పెట్టాను, ఏం పంచి పెట్టాడు వాడునో అని చేత ప్రతిసారి చెప్పకూడదు. అలా నువ్వేమైనా చేసిన వేలు దెప్పితివో, చేసిన వేలు దెప్పావా, రొప్పితివో, ఆపై శరణార్థుల్ని ఏమైనా తిరస్కరించావా, మాట ఇచ్చి రక్షిస్తానని ఆ రక్షిస్తానన్న తర్వాత వాళ్ళని వదిలేసావా, లేక వాళ్ళ వాళ్ళ బాణాలు గుప్పించావా, పశువుల్ని ద్విజుల్ని రోగుల్ని ఆడవాళ్ళని రక్షిస్తానని రక్షించకుండా విడిచిపెట్టావా, ఎందుకు ఏడుస్తున్నావు నీవు? ఇదివరకు ఎప్పుడు ఇలా కంట తడి పెట్టలే, మున్నుగ్రాటవిలో వరాహమున్నకై ముక్కంటితో పోరుతో సన్నాహంబు నకాలకేయుల వడిను చక్కాడుతో ప్రాభవస్కన్నుండై తను కౌరవేంద్రు పలికై గంధర్వులను చెండుతో కన్నీరెన్నడుతేవు నీవు చెప్పుమా కళ్యాణమే చక్రికి. ఎంతో పూర్వం నువ్వు కేకారణ్యంలో శివుడి కోసం తపస్సు చేశావు, వాసుపతాస్త్రం కోసం. అప్పుడు శివుడు నిన్ను కిరాతక వేషంలో వచ్చి పరీక్షించాడు, ఆయనతో యుద్ధం చేశావు. వాసుపతాస్త్రం కోసం కిరాతక రూపంలో వచ్చిన శివుడితో మల్ల యుద్ధం చేశావు, బాణాలు వేశావు. ఆ పోరాటంలో నువ్వు ఓడిపోలేదు, ఏడవలేదు. శివుడు అంతటి వాడితో యుద్ధం చేసినప్పుడు కన్నీళ్లు పెట్టలేదు, ముక్కంటితో పోరుచు అదైపోయింది. రెండోదేంటి, సన్నాటంబున కాలకేయుల వడిని చక్కాడుతో. వాసుపతాస్త్రం వచ్చిన తర్వాత ఇంద్రుడు తన అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకుని నివాత కవచులు కాలకేయులు అనే రాక్షసుల్ని చంపమని పంపాడు. ఆనాడు కాలకేయాదుల్ని సంహరించినప్పుడు కూడా నువ్వు కన్నీరు పెట్టుకోలేవు. ఒకప్పుడు మీరు అరణ్యవాసం చేస్తూ ఉంటే దుర్యోధనుడు మిమ్మల్ని ఏడిపించడానికి ఆటపాట ఆడేటటువంటి స్త్రీలతో వచ్చాడు, తాగుడు తాగాడు, గందరగోళం చేశాడు, ధర్మరాజు చేసే యజ్ఞం పాడు చేయడానికి పక్కనే వచ్చి కూర్చున్నాడు. అప్పుడు ఇంద్రుడు గంధర్వుల్ని పంపించాడు. ఆ గంధర్వులు వచ్చి కౌరవేశ్వరుణ్ణి బంధించి పట్టుకుపోయారు. అలా బంధించి పట్టుకుపోతూ ఉంటే వాళ్ళని విడిచిపెట్టడానికి నువ్వే వెళ్ళావు, ఆ గంధర్వులతో యుద్ధం చేశావు. గంధర్వుల్ని ఓడించినప్పుడు కూడా నువ్వు కన్నీరు తెచ్చుకోలేదు, ఇక ఇవాడెందుకు నువ్వు కన్నీరు తెస్తున్నావు, చెప్పు చెప్పు ఏమిటి? కళ్యాణమే చక్రికి శ్రీకృష్ణుడికి శుభం ఉన్నదా లేదా, శ్రీకృష్ణుడికి ఏమైనా అయిందా లేదా, ఏమైనా అయితే చెప్పు అన్నాడు. నాయన పదే పదే నా మనస్సు కలచివేతకి గురవుతున్నది, కారణం ఏమిటో చెప్పవేమిటి అని ఏడిస్తే అప్పుడు అర్జునుడు ఇలా అన్నట్ట, అన్నయ్యా ఏం చెప్పంటో అస్తమాటు ఏం చెప్పగలను, నాకు వచ్చిన బాధ ఏమిటో అది నీకు అర్థమైపోయింది, వెళ్ళిపోయాడు. మనసచివుడు మన నెయ్యము మన బంధుడు మన హితునుండు మన సర్వము, మనకి సారథి మనకి మంత్రి మనకి బంధువు మనకి మిత్రుడు మన సర్వస్వం మన దైవం అటువంటి శ్రీకృష్ణుడు మనలను విడనాడి చలియే మనుజాదీశ, మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మహారాజా. ఏం కర్మ వచ్చిందో మనకి, శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టేశాడు. యాదవులంతా కలిసి ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు సరదాగా పిక్నిక్ పార్టీ చేసుకోవడానికి. కార్తీక మాసంలో వనభోజనాలను వెళ్ళి అక్కడ చికెన్ పులావ్ తింటున్నారు దివదండోరు బట్టి. అక్కడ కూడా అక్కడ మసాలాలతో తయారు చేసిన వెజిటబుల్ పలావ్, కార్తీక మాసంలో వెజిటబుల్ పలావును లేకపోతే ఇంకో పలావునా, ఇదే కార్తీక మాసంలో భోజనం అంటే. కార్తీక మాసంలో పవిత్రమైన పులిహార దధ్యోదనము చక్కెర పొంగలి అరటిపళ్ళు సాత్విక ఆహారం తినాలి. ఇదేంటి మసాలాలు ఏంటి ఉల్లిపాయలు ఏమిటి,
అక్కడికి వెళ్ళేమో మద్యాల సిగరెట్ల ఇదే అంతకంటే మహాపాపం మరొకలేదు. ఉసిరి చెట్టు కింద ఈ పాప పనులు చేసిన దౌర్భాగ్యుడు ఎవడో బాగుతీరాడు. అయినా కలియుగంలో అదే చేస్తూ ఉంటాం మనం. అది ఎవడి యోగం వాడికి చెప్పినా కనరు, వాళ్ళ కర్మ పరిపక్వం కాకపోతే. అలాగా ప్రభాస క్షేత్రంలో స్నానం చేస్తే పుణ్యం. ప్రభాస క్షేత్రంలో పవిత్ర అన్నం తినడానికి యాదవులంతా కృష్ణుణ్ణి బలరాముణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళాక తెగ తాగారు. మద్యం కొట్టుకొచ్చాక ఒకడు డొక్కు మీద డొక్కు పోసుకోవడం మొదలెట్టారు. తెగ తాగేసిన మైకంలో ఒకళ్ళొకళ్ళు నరుక్కుని చచ్చిపోయారు. అన్నయ్య బలములు గల్లంబులు విరహితమీనములను భక్షించు క్రియన్ బల ముఖల యాదవాదులు బల విరహితుల బలరహితుల దంపిరహిత భావముల నృప. బలమున్న చేపలు, చేపలకు లక్షణం ఉంది. పెద్ద చేప చిన్న చేపని మింగేస్తుంది, దానికి ఆహారం అది. అందుకే మనకి మాయాపదాల్లో కూడా చూసారా, మారువేషంలో ఉన్న కృష్ణుడు పెద్ద చేప చిన్న చేపను పెద్ద చేప చిన్న మాయను పెనుమాయ అంటాడే, అదే చిన్న చేపలు పెద్ద చేపలు లటుక్కుని మింగుతాయి. అలాగే బలం కలిగిన యాదవులు బలం లేని యాదవుల్ని కర్రలతో కత్తులతో పొడిచి చంపేశారు. ఒకడొకడు పొడి చేస్తున్నారు చచ్చిపోయారు. కృష్ణుడి పక్క నుండి కూడా వాళ్ళని రక్షించలేకపోయాడు. చివరికి కృష్ణుడిని కూడా ఒక బోయివాడు బాణంతో కొట్టి చంపేశాడు. అన్నయ్య యాదవులంతా నశించిపోయారు. ఎటువంటి వాడా కృష్ణుడంటే మఖాభిషిక్త మగుని ఎల్లాలి ధమ్మిల్లమును సభలో శాత్రువులీడవగా ముడువక చంద్రాస్య దుఃఖం అభయం బిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాతికాంతా శిరోజ భర శ్రీనగరించే సౌభాగ్యములు. ఓ సింహ పరాక్రమ, యభజిద్వీర్యాన్ని ఎత్తుకోవడంలోనే కొంత నువ్వు ఏడవంతో ధైర్యం తెచ్చుకోమని చెప్పడం కోసం. యభము అంటే ఏనుగు, జిత్ అంటే జయించింది. ఏనుగుని జయించేది ఎవరు? సింహం. అంచేత యభజిద్వీర్య సింహం వంటి పరాక్రమం కలిగిన వాడ. మఖాభిషిక్త మగుని ఎల్లాలి ధమ్మిల్లమును. ఒకప్పుడు నువ్వు రాజసూయ యాగం చేసావు, ఆ యజ్ఞం అయ్యాక అవబృత స్నానం చేసింది నీతో పాటు మన భార్య ద్రౌపదీదేవి. ఆ విధంగా అవబృత స్నానం చేసిన పవిత్రమైన జుట్టు ఇంకా ముడి కూడా వేసుకోలేదు పూర్తిగా తుడుచుకుని. అటువంటి నీ ఎల్లాలి జుట్టు ముడిని సభలో శాత్రువులీడవగా సభలో దుర్మార్గుడు దుశ్శాసనుడు ఈడ్చి మరి లాక్కొచ్చేశాడు. ముడువక ఆ చంద్రాస్య దుఃఖింపగా ఆ తర్వాత ఆ సుందరీమణి ఆ జుట్టు ముడి వేసుకోలేదు. దుశ్శాసనుడు చచ్చేదాకా వాడి రొమ్ము చీల్చి ఆ రక్తంతో ఉన్న తడి చేత్తో నా జుట్టు నువ్వే ముడియ్యాలి అని భీముడి దగ్గర ప్రతిజ్ఞ చేసింది. అప్పుడు తానొచ్చాడు కృష్ణుడు. అభయం బిచ్చి చెల్లెలా నీకు అభయం ఇస్తున్నా, నీకేం భయం లేదు, నువ్వు చేసిన ప్రతిజ్ఞలన్నీ చెల్లించేలా నేను చూస్తాను అని ప్రతిజ్ఞ చేసి భవదీయారాతి కాంతా శిరోజ భర శ్రీల హరింపడే నీ శత్రువులు కౌరవులందరినీ చంపింపజేశాడు నీ ద్వారా, నీ సోదరుల ద్వారా. వాడు చావగానే ఏమవుతుంది, వాడు భార్యలంతా వారంతా విధవులైపోయారు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ద్రౌపది ఒక్కదాని జుట్టు ఇడిపిస్తే తక్కిన వాళ్ళందరికీ అసలు జుట్టే లేకుండా గుండు కొట్టించేశాడు. పూర్వం భర్త పోతే గుండు కొట్టించుకునేవాళ్ళు అండి. అందుకే ఆయనే ఉంటే మంగళ ఎందుకనో సామెత ఉండేది అప్పట్లో. ఒక ఆవిడ ఇలా మంగళ చేత శుభ్రంగా గుండు గీయించుకుంటూ ఉంటే పక్కవాడు వచ్చి ఎందుకమ్మా అంటే మా ఆయన ఉంటే ఈ వీడితో పనే ఉంది అందుకే ఆవిడ. పూర్వం అలా ఉండేవారు, అది పూర్వకాలపు విధానం. అందుకని వారందరికీ సౌజన్యం పోయేలాగా సౌభాగ్యం పోయేలా చేశాడు. విధవలై సౌభాగ్యములు వేయడం, వాడు విధవలయ్యేలా చేశాడు. శిరోజభర శ్రీలు హరించాడు. బాగా ఒత్తుగా ఉండేది జుట్టు, ఆ జుట్టు మొత్తం కాస్త గొరిగింపజేశాడు. సమరాలకు పాటలు పాడుకుంటారే గొళ్ళల్లో, వాళ్ళకి ఎంతో లాభంట, అంత జుట్టు ఉండేది వాళ్ళకి పాపం. ఆ జుట్టు అంతా పోగొట్టేశాడు కదా. ఈ విధంగా నీ శత్రువుని నాశనం చేసి నీకు సౌభాగ్యం కలగజేశాడే ఆ శ్రీకృష్ణుడు ఇవాళ లేడన్నయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయనే మనకి దిక్కు దిక్కు అని మనం అనుకునేవాళ్ళం. దుర్యోధను దుర్వాసుడక నాడు దుర్యోధనుడు పంప 10,000 శిష్యులు పాడిగొలువ. ఒకనాడు దుర్యోధనుడు దుర్వాసుడిని పంపాడు. ఆ దుర్వాసుడు 10,000 మంది శిష్యులతో వచ్చాడు. వాళ్ళు వచ్చి అన్నం పెట్టమన్నారు. ఆ సమయంలో ద్రౌపదీదేవి దగ్గర ఒక గిన్నె ఉన్నది, అది అక్షయ పాత్ర. సూర్యుడు ఇచ్చాడు ధర్మరాజు గారికి. ఏమని, ఓ ధర్మరాజా ఇది అక్షయ పాత్ర, ఈ అక్షయ పాత్ర కోరుకున్న వెంటనే ఎంత అన్నమైనా ఇస్తుంది, ఎంతమందికైనా అన్నం పెడుతుంది, అది కూడా మళ్ళీ మామూలు అన్నం కాదు మృష్టాన్న భోజనం. కానీ ఆ పూట ద్రౌపది అన్నం తింటే ఈ మర్నాటి దాకా ఆహారం ఇవ్వదు అన్నాడు. ఒకనాడు అందరికీ భోజనం పెట్టి ఇంకెవరూ రారు అనే ఉద్దేశంతో పాపం సాయంత్రం 4 దాకా తినకుండా ఉందిట. అప్పుడు కూడా తినకపోతే ఆవిడ ఏమైపోతుంది చెప్పండి. అందుకని గిన్నెలో ఉన్న అన్నం తినేసి గిన్నె కడిగి బోర్లించింది. అప్పుడు వచ్చే అక్కడ దుర్వాసుడు దుర్యోధనుడు కావాలని పంపించాడు. అండి ఏం చేత, ఇప్పుడు పెడితే ఆ అక్షయ పాత్ర పనికిరాదు, పనికిరాకపోతే దుర్వాసుడికి అన్నం పెట్టదు, అన్నం పెట్టకపోతే ఆయనకి తెక్కెక్కువ శాపం పెడతాడు, పాండవులు నాశనం అయిపోవాలి. అప్పుడు ఆ దుర్వాసుడు దుర్యోధనుడు పంపించగా వస్తే ఆయన్ని స్నానం చేయడానికి వెళ్ళమని ఈలోపు ద్రౌపది నువ్వు నేను అందరం కూడా కృష్ణ కృష్ణ రక్షించమని కానీ టక్కన ప్రత్యక్షమై నాకు ఆకలేస్తుంది అన్నాడు. ఆకలిస్తుందని దుర్వాసుడు వాళ్ళు వస్తే తట్టుకోలేక నిన్ను పిలిస్తే నువ్వు వచ్చి ఆకలికి ఆకలిస్తే మేమేం చేస్తామయ్యా అని ద్రౌపది ఏడుస్తూ ఉంటే అలక్క చెల్లమ్మ ఆ పాత్ర ఎలా పట్టాలన్నట్ట. పాత్ర పట్టుకొస్తే అడుగున ఒక్క అన్న కణం అన్నారు, ఒక్క శాఖ కణము, ఏదో ఇంత కణం ఉందన్నమాట. అదొక శాఖ కణం ఉండడం ద్వారా అది మామూలు అన్నం వెతుక్ కాదు. ఎందుకంటే సినిమాలో అన్నం వెతుకు చూపించారు, అందుకే చెబుతున్నాడు. అన్నం వెతుక్ కాదు, శాఖం అంటే కూర, ఏదో చిన్న తోటకూర కాళ్ళలాంటి చిన్న కాడకు కనపడింది. అది ఆయనే సృష్టించుకున్నాడు అయ్యా. ఆ కాస్త తీసి ఓహో నాకు తోటకూర అంటే చాలా ఇష్టం వచ్చి అని చెప్పి దాని రొట్టెలో వేసుకు తిని తృప్తోస్మి అన్నట్ట. అక్కడ పాపం దుర్వాస మహర్షి శిష్యులతో పాటు నదిలో స్నానం చేసి భోజనానికి సిద్ధమవుతూ జపం చేసుకుంటున్నాడు. ఆ జపం చేసుకుంటున్న ఆయన శిష్యులందరికీ ఒకటే తెలుపులు, పొట్టంతా బిర్ర బిగిసిపోయింది. ఆ కర్రలు అయిపోయారన్నమాట. ఇంత పొట్టలు వచ్చేస్తున్నాయి ఒక్కొక్కడికి, ఏకంగా పెద్ద పెద్ద పొట్టలు. ఇదేంట్రా బెలూరు బిబోయినట్టు బిబోతోంది బొజ్జ అని వాళ్ళకి అంగారు అడుగుతున్నారు. ఇంతలో అందరికీ భయం, అబ్రేవ్ అంటారు, బ్రేవ్ అని కూడా అన్నారు. అంటూ ఉంటే దుర్వాసుడికి మండిపోయి ఏమిటది బ్రేవ్ బ్రేవ్ అంటారు ఒకటే బ్రేవ్ అని ఈయన కూడా బ్రేవ్ అన్న మొదలు పెట్టాడు. అంటే దీనికి వచ్చేసింది పొట్ట. ఇది ఎట్రా గొడవ, ఆకలి ఆకలి అనుకున్నాం ఇందాక దాకా గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది లోపల అనుకుంటూ ఉంటే ఈలోపు కృష్ణుడు కొట్టివాడు కదా భీమసేన, ప్రొఫెసర్ భీమసేన్. అక్కడ వాళ్ళంతా హాయిగా జపాలు చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురా అన్నాడు. ఓకే అని పాపం భీముడు గారు కలొచ్చుకుని వెళ్ళిరాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళందరూ ఇసుక మీద పడిపోయి అన్నే అన్నే డాక్టర్ గారు డైజిన్ అంటారు. ఇంతలో భీముడు వచ్చి మహాత్మా దుర్వాస మహర్షి శిష్యులారా అక్కడ మా కృష్ణుడు మేమందరం రెడీగా ఉన్నాం భోజనాలకి రండి అన్నారట. అంటే దుర్వాసుడు ఏమి వినపట్ల, ఏమిటి భీమసేన అంటున్నావు అంటే భోజనాలు సిద్ధంగా ఉన్నాయి, భోజనాలు భోజనాలు పెళ్లి భోజనాలు అన్నాడు. క్యాటరింగ్ ఇచ్చేసాం వచ్చేసాయని అనగానే క్యాటరింగ్ ఏమిటి లోపల ఇంత మ్యాటరింగ్ రెడీ చస్తున్నాం ఇంతక నుంచి తట్టుకోలేక గిరగడి కొట్టడం రెచ్చిపోతున్నాం నాయన ఇక తెల్లలేకపోతున్నాం అన్నట్టు. అదేమిటి స్వామి మీరు వచ్చారని మీకు కొట్టించడానికి మా కృష్ణుడు వచ్చాడండి అన్నట్ట. అమ్మో ఇప్పుడు అర్థమైంది నాకు ఇదంతా కృష్ణుడి పని, నాయన అక్కడికి వచ్చానో చచ్చిపోతాను. ఇదివరకు ఒకసారి అంబరీష వ్యవహారంలో తావు దెబ్బలు నా ఏడాది పాటు పరిగెత్తా, ఇప్పుడు మళ్ళీ రెండోసారి వస్తే ఇక బతకనకాడికి బతకను. నాయన ఏమనుకోకు, ఆ క్యాటరింగ్ ఏదో మీరే తినేయండి లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఎవరినైనా పిలిచిపెట్టండి, ఈసారి క్షమించండి, ఏమనుకోకండి నాయనో ఈ యజన్మలో రాను మీ ఇంటికి భోజనానికి. ఏదో దుర్యోధనుడు పంపాడు మిమ్మల్ని పరీక్షిద్దామని వచ్చాను, నేనే పడిపోయాను. ఓరి దేవుడో ఇది పొట్ట చెత్త బొట్ట లేకపోతే దీని ఏదో రకంగా గొట్ట అని ఏడుస్తూ నానా బాధ పడిపోయాట. సరే ఏం చేస్తాం స్వామి మీరు రానంటే ఏం చేస్తాను అని వెనక్కి వచ్చి నవ్వుకున్నాడు భీముడు. కృష్ణుడికి జరిగింది చెప్పాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు అర్జునుడు ఆ మాట, ఒక్క శాఖం తిని మొత్తము ఆ దుర్యోధనుడు పంపిన దుర్వాసుని ఆయన శిష్యుల్ని కడుపు నిండేలా చేసి మన మీదకి వచ్చిన ఆపదని కాస్త తప్పించాడు. ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు? ఇలా మూడు లోకాలకి సంతర్పణం చేయగలిగేవాడు ఎక్కడున్నాడు? తోటకూరకి మూడు లోకాలకి అన్నం పెట్టగలిగేవాడు ఎవడన్నా ఉన్నాడు చెప్పండి? మీకు ఇస్తాను కావాలంటే తోటకూర కదా వచ్చింది ఇంత డ్రాప్ ఇవ్వలేము, అలా సంతోష పెట్టలేము. అటువంటి మహానుభావుడు ఇప్పుడు కృష్ణుడు లేకుండా పోయాడు. ఆయన పోవడంతో మన కష్టం మనకు వచ్చింది, ఆయన మైకు కూడా కష్టం వచ్చి పడిపోయింది. అన్నయ్యా నేను ఏమి చెయ్యడు కృష్ణుడు పోవడంతో సమస్త లోకాలకి కష్టం వచ్చి పడిపోయింది. పందికై పోరాడ పాలాక్షుతోడుత, నేను పందికై పాలాక్షుడితో శివుడితో పోరాడా, అప్పుడు నాకు బలం ఇచ్చింది ఎవరు? ఆ కృష్ణుడు కాదా? అర్జున హనుమధ్వజ పలుగున పార్థ కిరీటి శాతవాహన బీభత్స ధనంజయ విజయ జిష్ణుడ అంటూ నన్ను పక్కకి పిలిచి భుజాలు రాసుకుంటూ తిరుగుతూ తన పక్కన పడుకోబెట్టుకునేవాడు. వారి జగంధులు తమలో వివాదం. ఒక్కొక్క పుట్ట కృష్ణుడి భార్యలో కూడా తగాద వచ్చేది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే తగాదలు అరుతుంది మరి, వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవారట. అప్పుడప్పుడు భార్యాముడికి తగాద వస్తే ఆ తగాద తీర్చడానికి కృష్ణుడు నేను వెళ్ళనయ్యా, అస్తమాటి సత్యభామ తల్లితే కిరీటం పగిలిపోతే మళ్ళీ చేయించుకోవడం కొంచెం కష్టంగా ఉంది, అందులో ఈ మధ్యన బంగారం రేటు కూడా పెరిగింది అని చేత తరుగు తరుగు లాగేస్తున్నారు పక్కన, నువ్వు వెళ్ళి ఆ తగాద కాస్త తగ్గించు అని పంపేవట. అలా తన భార్యలు తగాద పడితే ఎవరూ నివారించలేని ఆ కష్టాన్ని ఆ యుద్ధాన్ని నా ద్వారా నివారింపజేయించుకునేవాడు కృష్ణుడు. ఎంత నమ్మకం నా మీద ఆయనకి, తన అంతఃపురానికి పంపేవాడు ఆయన. అటువంటి మహానుభావుడు అన్నయ్య మనలం విడనాడి చల్లి మనుయాదీశ. తీరు ఆరతికునుండు ఆహయములు అస్త్రాసనంబు ఆశరౌరాతము తుల్లి ఆశరౌరాతము వన్యుల తుల్లి జంపును తుది వ్యర్థంబులైపోయి మచ్చేతో తీసుడు చక్రిలేమి మచ్చేతో తీసుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయా విమాయా తంత్రాశర భూమి బీజముల మర్యాద నిమేషం గుణం. అన్నా ఏం చెప్పుకుంటాం, నా రథం అంత గొప్ప రథం ఎక్కడైనా ఉంటుందా ఈ సృష్టిలో? ఆ రథం పాడైపోయింది. ఆ రథికుని నేను ఎందుకు పనికిరాకుండా పోయాను? నా గుర్రాలు ఎంతో వేగంగా పరిగెట్టేవి, ఆ గుర్రాలు కూడా పరిగెట్టకుండా నాశనమైపోయాను. నా గాంధీవం నేను ఎత్తలేకపోయాను. ఈ గాంధీవం ఎత్తి వేలాది వీరుల్ని కోటాను కోట్ల శత్రువుల్ని 3 కోట్ల మంది కాలకీయాదుల్ని చంపగలిగానే ఆ గాంధీవం వ్యర్థమైపోయింది, అస్త్రాసనం పాడైపోయింది. ఇక నా బాణాలు ఉన్నాయి. ఆ శరవోరాతం బంధుల తుల్లిదం అద్భుతమైన అస్త్రాలు, బ్రహ్మశిరోనామకాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బాణాస్త్రం, ఇటువంటి అనేకానేక దివ్యాస్త్ర శస్త్రాలన్నీ శత్రువుల్ని చీల్చి చెండాడతాయి. ఆ ద్రోణుడిచ్చిన మంత్రాలు పోయాయి, శివుడిచ్చిన శక్తి పోయింది, అన్నీ పోయాయి, అన్నీ వ్యర్థమైపోయాయి. వాళ్ళన్నీ ఎందుకు అర్థమైపోయాయి అంటే మచ్చేతో తీసుడు చక్రిలేమి, నా హృదయాధీశ్వరుడు, నా ప్రాణం, నా శక్తి, నా బలం, నా సమస్తమైన కృష్ణుడి శరీరం విడిచిపెట్టగానే ఇవన్నీ అర్థమైపోయాయి. ఎలాగ? భసిత క్షిప్త ఆజ్య, బూడిదలో పోసిన నెయ్యి
ఎద్దుల్లో వెయ్యాలి నెయ్యి, కడుపులో వెయ్యాలి నెయ్యి, బూడిదలో వేస్తే నెయ్యికి లాభం ఉన్నదా? అలా అయిపోయింది. మాయావి మాయాతంత్ర, ఒక మహామాయావి దేవుడి దగ్గర వచ్చి తన ఇంద్రజాలం ప్రదర్శిస్తే ఆ మాయాతంత్రం పనిచేస్తుందా? మాయావుల మాయలు అక్కడ పనిచేయవు. అలా మాయావి మాయాతంత్రం నాశనం అయిపోయినట్టు అయిపోయింది. ఓషధ భూమి బీజముల మర్యాదలను మరుస్థలంలో అంటే చవిటి నేలలో వేసిన బీజం ధాన్యము మంచి పంట పొలంలో వేస్తే పండుతుంది, కానీ చవిటి నేలలో వేస్తే విత్తనాలు పాడైపోతాయి కదా. ఎడారిలో నాటితే మొక్కలు పండుతాయా, పెరుగుతాయా? అలా అయిపోయాయి. నిమేషం, ఒక్క నిమిష కాలంలో మొత్తం అంతా వ్యర్థమైపోయింది, నా శక్తి నిర్వీర్యమైపోయింది, ఇలా అయిపోయానని అన్నా. దారిలో నేను వస్తున్నాను, కృష్ణుడు శరీరం విడిచిపెడితే ఏడుస్తూ ఆ శరీరాన్ని దహనం చేద్దామంటే అది కళ్ళకి కనపడకుండా ఆకాశంలోకి ఎగిరిపోయింది. మహానుభావులు నశించిపోయారు. కృష్ణుడి భార్యలందరినీ వెంట పెట్టుకుని హస్తినాపురానికి తీసుకొస్తున్నా. దొంగలు, పనికి మారిన దొంగలు, కిరాతకులు, ముచ్చుమోకులు నా మీద పడ్డారు. వాళ్ళని జయించి కృష్ణుడి భార్యల్ని, మనవల్ని, మనవరాళ్ళని అందరినీ రక్షిద్దామనుకుంటూ ఉంటే నేను నా ఇల్లు ఎత్తలేకపోయాను, నా బాణాలు ఎత్తలేకపోయాను, మంత్రతంత్రాలు మర్చిపోయాను, అస్త్రాలు మర్చిపోయాను. వాళ్ళు నన్ను కొట్టేసి నా కళ్ళ ముందు ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు, బలాత్కరించి ఎత్తుకుపోయారు, డబ్బులు ఎత్తుకుపోయారు, కొట్టేశారు. ఎంతోమంది ఆడవాళ్ళని ఎత్తుకుపోతూ ఉంటే అలా ఉండిపోయాను. అతి కష్టం మీద కొద్ది మందిని రక్షించగలిగాను. అన్నయ్య, ఇది కృష్ణుడు లేకపోతే నా శరీరం ఇంతకాలం నేనేదో మహాపరాక్రమవంతుణ్ణి, విక్రమోపేతుణ్ణి అనుకున్నాడు. ఆ విక్రమ క్రమం అంతా వ్యర్థమైపోయింది. ఇంకా మనం బ్రతకడం ఎందుకు? ఇక కృష్ణుడు లేకపోతే నేను బ్రతకలేను. నా శరీరం అంతా గగురు పొడుస్తున్నది, చేతులు వణుకుతున్నాయి, గుండెకాయ మొత్తం కలచి వేయబడుతున్నది. అస్తమాటు కృష్ణ అని ఆయన్ని పిలుస్తున్నట్టు, నాయన అర్జున అన్నట్టు కనపడుతోంది. యుద్ధ రంగంలో అనుక్షణం నన్ను ఎన్నో పర్యాయాలు కష్టాల నుంచి గట్టెక్కించిన కృష్ణుడి ఆ మాటలు, ఆ పాటలు, అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అన్నా, అందుకే ఏడుస్తున్నాను అని పరిపరి విధాలుగా చెప్పి ఏడుస్తూ ఉంటే అర్థమైపోయింది ధర్మరాజు గారికి. నాయన అర్జున, ఇక మనకి ఈ భూమితో సంబంధం పోయింది అన్నాడు. సరిగ్గా అలాగే జరిగింది. ఏ దినమున వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టిమే విడచినాడా దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగం ప్రాప్తం వై. ఈనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు భూమి మీద తాను అవతరించిన ఈ శరీరాన్ని తాను విడిచిపెట్టేశాడు, ఇంకా భూమి మీదకి నేను వచ్చిన పని అయిపోయింది అనుకున్నాడు. కృష్ణావతారాన్ని విడిచిపెట్టేశాడు, అవతారం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోవడంతో సమస్త లోకాలలో అశుభాన్ని వ్యాపింపచేసే పరమ నీచుడు, భార్యాభర్తల్ని విడదీసేవాడు, కన్న తల్లిదండ్రుల్ని చంపించేవాడు, డబ్బు కోసం అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టేవాడు, నీచాతి నీచుడు, మద్యం వంటి సప్త వ్యసనాలు మనుషులలో రేకెత్తించేవాడైన కలిపురుషుడు ప్రవేశించాడు. అశుభ ప్రతిపాదకుడు కలిపురుషుడు వచ్చేశాడు. ధర్మరాజు గారు సోదరుల్ని పిలిచాడు. చూడండి, ఆ వేపు ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు ఈ మధ్యన, ఈ వేపు తల్లిదండ్రుల్ని మెడపట్టి ఇంట్లోంచి గెంటేస్తున్నారు, అక్కడ చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని తిడుతున్నారు, ఇక్కడ స్త్రీలు పబ్లిక్గా అందరూ చూస్తూ ఉండగా భర్తలు ఎదురుగుండా పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఈ ధర్మరాజు అన్నమాట, ఇంకోడు ఇంకోడు కాదు. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. తమ్ముళ్ళలారా, పౌరులారా, స్త్రీలలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. చక్కగా బట్టలు వేసుకునే వాళ్ళంతా బెత్తడు గొడ్డ వేసుకు తిరుగుతున్నాడు. అంటే అప్పుడే మొదలైంది అనమాట ఈ చున్నీలు గిన్నీలు నానా చెత్తా చెదారు ఈ డిస్కో డాన్సులని. ఢీ అని పాటలో జుగుప్సాకరంగా ఉందంటే వీళ్ళేమో ఇలా బట్టలు వేసుకు తిరుగుతుంటే ఎంత గొప్పవాడైనా ఇంద్రియ నిగ్రహం కోల్పోయి వాళ్ళు వెంటబడికి ఏమవుతాడు? ఆ పడిన తర్వాత జీవితాలు ఏమైపోతున్నాయి? ఎక్కడ చూసినా పబ్బులు, క్లబ్బులు, ఇవి జబ్బులు ఇవాడు మనకి. ఇంకా హైదరాబాద్ మొదలైన వాళ్ళు చెప్పేక్కర్లా, అమెరికా బీచ్ల్లో దృశ్యాలు ఇవాళ ఇక్కడికి వచ్చేసాయి. ఏదో అమెరికా అంటే వాళ్ళు మొదటి నుంచి పాశ్చాత్య సంస్కృతి, అక్కడ పసిఫిక్ మహాసముద్రం, లాస్ ఏంజలస్ దగ్గర ఉన్న బీచ్లో ఇంతే గొడ్డలు కట్టుకుంటారు ఆడమగా. ఏమో ఒకళ్ళు ఒకళ్ళు బొట్టు పడుగు తిరుగుతూ ఉంటారు. ఆ గొడ్డల మధ్యలో నా కొట్టి వాడిన పంచాకండలో వేసి పెడుతుంటే వాడు ఎగాదిగా ఏదో గత పశువు చూసినట్టు అనమాట. నాగరికులు ఇంకా మనం అనాగరికులు అంటే ఇక బట్టలు కట్టుకుంటే వాళ్ళు నాగరికులు అనమాట. ఒళ్ళు తచ్చుకోకుండా పనిచేస్తారు అక్కడ. అంటే అసలు ఇటువంటి ఏ బట్ట ఉండదు అనమాట. అది
పొదుపు చేయండో పొదుపు చేయండో అంటారు కదా గవర్నమెంట్ వాళ్ళు, బట్టల విషయంలో చాలా పొదుపుగా ఉన్నారు వాళ్ళు. నేను నిజం చెబుతున్నా, ఉన్న విషయంలో మొహమాట లేకుండా చెప్పడం నాకున్న లక్షణం. అక్కడ లోకల్ ఫ్లైట్లు ఎన్నో ఫ్లైట్లు ఎక్కేదిగా నేను పెద్దలు ఆ మాట కూడా రాశా, కారులు ఎక్కినా హెలికాప్టరులను విహరించినా పలుమారులు వేల మైళ్ళు విమానములను పయనించినా అని ఎన్నో మార్లు వేల మైళ్ళు విమానాల్లో ప్రయాణించారు. ఆ ప్రయాణించినప్పుడు అక్కడో సీటు ఇక్కడో సీటు ఆ రెండు చోట్ల ఇద్దరు ఆడవాళ్ళు ఇలా ఇంతే కొట్టుతో కూర్చున్నారు, మధ్యలో వాళ్ళ సీటు. ఇప్పుడు నేను ఆ పరిస్థితి వాడి, ఇటు చూస్తే ఏం ప్రమాదమో, ఇటు చూస్తే ఏం ప్రమాదమో, దిక్మాల గొడవ ఏ కిందకు చూద్దామని సరదా. ఏది విండో సీట్ అంటే సరదా, కొంతమందికి ఏదో సరదా ఉంటూ ఉంటుంది. మేము చూస్తే వీళ్ళు చూస్తే గొడవలు, ఆ దృశ్యం చూస్తే భయం. పొరపాటున మనం నిద్రలో చెయ్యేసామంటే ఏమో ఏం గొడవ వస్తుందో. ఇక అక్కడ నుంచి ఏ టీవీ వాడు వచ్చి మీద అడతాడు, ఇదో గొడవ, ఈ మధ్యన అమెరికా పెడితే ఇదో గొడవ వచ్చేదా. ఇంత జాగ్రత్త కత్తిమే సౌండ్ నేను చెప్పేది పురుషులకి, స్త్రీలకి తగ్గలేదు. వాళ్ళకి ఎలా తిరిగినా అక్కడ అమెరికాలో ఆ ఇబ్బంది లేదు, అలా ఉంది అక్కడ. అటువంటి దృశ్యాలు కూడా ఉంటాయి. అయినా ఎక్కడికెళ్ళినా దైవానుగ్రహంతో చక్కగా ఉపన్యాసాలు చెప్పుకుని హాయిగా ఉపరి సన్యాసంతో బయటపడాలి. ఇది సాధన అంటే అదో పక్కన పెట్టండి. ఎందుకు చెబుతున్నానంటే ధర్మరాజు అంటున్నాడు భార్యాభర్తలు వచ్చి సంబంధాలు క్షీణించే స్త్రీలలో మార్పు వచ్చేస్తోంది, పురుషుల్లో మార్పు వస్తున్నది, అన్ని చోట్ల విచిత్రంగా ఉంది, పంటలు లేవు, ఇళ్ళు పగిలిపోతున్నాయి, మన కళ్ళు చెమరుస్తూ ఉన్నాయి, అన్ని రకాలుగా సమస్త జీవులలో మార్పులు వస్తున్నాయి, రాళ్ళు చెట్లు గొట్టలు పుట్టల్లో కూడా వికృతి వచ్చేస్తున్నది, గజములు ఈ గజములు మిన్నక మొరుగుతుంది, ఏనుగులు కూడా ఇలా కిందకు పడిపోయి కన్నీళ్లు తారుస్తున్నాయి. దగ్ధములైనట్టుల సమ్యక్ ధైర్యములెడలే మండె నాయుధ చియములు దిద్ధోమం దశగే అసందిగ్ధము అన్నాడు ఆయన. మనస్సులో ఉన్న ధైర్యం పోతున్నది, ఆయుధాలు కత్తులు ఉంటాయా, కత్తులు వాటంతా వండిపోతున్నాయట. ఏదైనా కత్తిని పదులు పెడితే అందులోంచి తుప్పు రాలి, మంట రావాలి. ఆయుధాలు అలా కోడలకు పెట్టిన కత్తులు మంటలు మండిపోతున్నాయట. అందుకని ఏమంటున్నాడు, మండే ఆయుధ చెయ్యములు దిగ్ధూమం బెసగే, ఏ రేపు చూసినా దిక్కుల్లో పొగ వచ్చేస్తోంది, ఆ పొగ రావడం అపశకునం, దీనివల్ల ఇక మనం ఉండకూడదు అని వెంటనే అనిరుద్ధుడు అని కృష్ణుడి మునిమనవుడు ఉన్నాడు. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు, ఆ అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు. ఆ వజ్రుడు అనేవాడిని మధుర నగరానికి రాజు చేశాట, ద్వారక పోయింది కనుక. ఇంకా అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తుని పిలిచాడు, ఆ పరీక్షిత్తుని సింహాసనంలో గుర్తుపెట్టాడు. ఇక్కడ కూడా చిన్న విషయం ఉన్నది మనం, అది కూడా భాగవతంలోదే ప్రథమ స్కంధంలోది. పరీక్షిత్తు ఎంత కాపాడినా పుట్టి పుట్టగానే తచ్చే పుట్టాడు మళ్ళీ ఆ అస్త్రం వల్ల. అలా చచ్చి పుట్టగానే ఉత్తర కుంతి సుభద్ర అందరూ కృష్ణ 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 కుర్రాడు చచ్చి పుట్టాడు మాడిపోయాడు నువ్వు రక్షిస్తానన్నావు రక్షించమన్నారట. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ అది చావు కాదు, వాడు కడుపులో ఉండగా బ్రహ్మశిలో నామకాస్త్రంతో అలా దగ్ధమయ్యాడు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకు రక్షిస్తానని ఎడంకాలి పొట్టను వీరు బొడ్డు మీద పెట్టి ఇలా రాయిగానే వాడిలో చైతన్యం వచ్చింది, వాడు బతికట బ్రతకగానే వాడు ఇలా దిక్కులు చూశాడు, నేను కడుపులో ఉండగా శంఖ చక్ర గదా పద్మాలు ధరించి నన్ను రక్షించిన భగవంతుడు ఎక్కడున్నాడా అని పరీక్షించి చూడటం వల్ల పరీక్షిస్తయ్యాడు. రెండవది పరీక్షీణములైన ప్రాణములతో, అంటే పోయిన ప్రాణములతో పుట్టాడు, మళ్ళీ బతికాడు కాబట్టి పరీక్షిస్తయ్యాడు. అటువంటి పరీక్షిత్తుకి జ్యోతిష్కులు వచ్చి ఇతని జాతకం ఏమిటో లెక్కేశారట. వీడికి ఆరింటి ఇది ఉన్నాడు, ఏడింటి ఇది ఉన్నాడు అంటూ ఉంటే ధర్మరాజు అన్నాడు ఐదింటి ఉన్నాడు నాలుగింటి ఉన్నాడు అంటే మనం మతోత్తి వస్తున్నాం. ఈ జ్యోతిష్కుడికి తెచ్చండి, చక్కగా శుభ్రంగా వీడి లేడు బతుకుతాడు చెప్పరు. ఐదింట సరిపొంచి చూస్తున్నాడు, ఆరింట వీడున్నాడంటే ఆ ఇంటకి ఏమిటో పంట చెప్పద్దు, అదే తంట. అందుకని అయ్యా జ్యోతిష్కులు ఎన్నింటి ఉంటే మాకేమిటండి బాబు, మా వాడి జాతకం ఏమిటో ఫలితం ఏమిటో చెప్పండి అన్నట్టు. అప్పుడు వాళ్ళంతా వీడు బాగా బతుకుతాడండి, దానాలు చేస్తాడండి, విష్ణువు చేత రక్షింపబడ్డాడు గనక విష్ణురాతుడు అని వీడి పేరు, పరీక్షిత్తు చూశాడు గనక పరీక్షిత్తు చూశాడు కాబట్టి పరీక్షిత్తు, పరీక్షణ ప్రాణాలతో పుట్టాడు కాబట్టి కూడా పరీక్షిత్తు అనబడతాడు, ఇతడు కలిపురుషుణ్ణి నిగ్రహిస్తాడు, 60 సంవత్సరాలు బ్రతుకుతాడు. షష్ఠి పూర్తయ్యాక ఒక బ్రాహ్మణ శాపానికి గురై తక్షకుడిని పాములో తస్తాడు. అంత పేరు వస్తుంది అనగా నాకు పేరు గురించి కాదు, వీడు ఎలా తస్తాడన్నది కాదు, ఈతడికి మా కృష్ణుడి మీద భక్తి ఉంటుందని అడిగాడు. ఆశ్చర్యం అది ధర్మరాజు. ఈ పెన్నాతడు తొంటి వీరుల వలన, ఈ చిన్న కుర్రాడు మా పూర్వుల్లాగే వాసుదేవ భక్తితో ఉంటాడా? మేమందరం కృష్ణా కృష్ణ అని తలుచుకునే బతికి బట్ట కట్టారు. కృష్ణ భక్తి లేకపోతే వాడికి ఎంత శక్తి ఉంటే వేస్ట్ కాబట్టి చెప్పండి అనగానే, అదేంటండి బాబు అసలు ఇతనుకున్న కృష్ణ భక్తి నీకెక్కడ ఉంటుంది? వీడికి పోయే కాలం రాగానే కృష్ణ కృష్ణ అని 7 రోజుల పాటు భాగవతం మొత్తం వింటాడు, ఆ రకంగా శరీరం విడిచిపెడతాడు. ఎంతటి భగవద్భక్తుడు మరొకడు లేడు అని పేరు పొందుతాడు. మీకు హామీ ఇస్తున్నావు జ్యోతిష్కులు. అప్పుడు ఇచ్చాక వాళ్ళకి దక్షిణ ధర్మరాజు. అది ఆ కుర్రాన్ని పరీక్షిత్తుని పిలిపించాడు. మళ్ళీ ఆ పరీక్షిత్తుకి పెళ్లి చేయాలి కదా, మరి చకచక ఇవన్నీ పనులు పూర్తి చేసుకోవాలి. ఏమి లేకుండా వెడితే అహర్మం వస్తుంది. అందుకని పరీక్షిత్తుకి సింహాసనం మీద పట్టాభిషేకం చేసే ముందు ఉత్తరుడికి ఒక కూతురు ఉంది. ఈయనేమో ఉత్తర కుమారి యొక్క కుమారుడు, అభిమన్యుడి భార్య ఉత్తర. ఆ ఉత్తరకి అభిమన్యుడికి పుట్టాడు పరీక్షిత్తు. ఈ ఉత్తరకి అన్నగారు ఉత్తర కుమారుడు ఉన్నాడు. మీరంతా చూశారు కానీ నర్తనశాలలో వాటిలో బాబాయ్ బాబాయ్ పారిపోతాడు రేలండి. నిజానికి రేలండి అంత బలి తిరిగోడు కాదు కానీ ఇంతకీ అలాంటి ఆ ఉత్తర కుమారుడు ఉన్నాడే ఉత్తర కుమారుడు. వాడికి ఒక కూతురు ఉంది, ఆవిడ పేరు ఇరావతి. ఆ ఇరావతి అనే మత్త కాశిని మంచి సుందరీమణి పతివ్రత, బాగా అందంగా ఉండేది. ఆవిడ పట్టుకొని ఇచ్చారు మేనరికం. ఆ రోజుల్లో పక్కా చోటుకి వెళ్ళేవారు కదనమాట. అయ్యా డాక్టర్ గారు ఐదు సంబంధం చేసుకుంటే ఇంట్లో సుఖంగా ఉండొచ్చు కదా. అందుకని ఆ రోజుల్లోనే చాలా జాగ్రత్తగా రాంగ్ స్టెప్ వేయకుండా ధర్మరాజు గారు ఉత్తర కుమారుణ్ణి, ఉత్తర కుమారుడి కన్యాముడి ఇరావతిని ఇద్దరిని ఒక తోడ తెచ్చి వారిద్దరికి పెళ్లి చేశారు. ఆ శాస్త్రులు కలిసిపోతున్నాయి ఇక ఇద్దరు కలిసి అనుకుని పురాణాలు చెప్పిస్తారు అనమాట మళ్ళీ. అందుకని ఆ రకంగా శుభ్రంగా కళ్యాణం చేసి నాయనలారా మీరు సుఖంగా ఉండండి అనగా, అదిగో అప్పటికే పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసే సమయానికి 4 కొడుకులు జనం ఏజీ అందరిలోకి పెద్దవాడు, చాలా ధర్మాత్ముడు, మంచి యువకుడు, వీరుడు కూడా. ఇప్పుడు ఆ పరీక్షిత్తుకి సంపూర్ణంగా హస్తినాపుర సింహాసనం ఇచ్చేశారు, పట్టాభిషేకం చేశారు. 500 నదుల నీళ్లు 4 సముద్రాల నీళ్లు తెప్పించాడు. కృపాచార్యుడు గురువుగా చేశారు ఆయనకి. ఆయన ద్వారా పరీక్షిత్తు విద్యలు అభ్యసించాడు. ధౌమ్యుడు గడ పురోహితుడు ఉన్నాడే, ఆ పురోహితుడినే మళ్ళీ వీళ్ళకి పురోహితుడు చేశాడు. ఇదే గొప్ప విషయం. కృపాచార్యుడు పాండురాజుకి మిత్రుడు, శంతనుడి చేత పంచబడ్డాడు. అది ఆయన చెల్లెలే ద్రోణాచార్యుడు గారి కృపి. ఆ కృపాచార్యుడి దగ్గర పాండవులు విరుచి నేర్చుకున్నారు మొదట్లో, తర్వాత 2వ గురువు ద్రోణాచార్యుడు అనుకోండి. ద్రోణాచార్యుడు వచ్చాక ఈయన పేరు పోయింది, తగ్గిపోయింది కానీ ఆ కృపాచార్యుడినే మళ్ళీ ఈ పరీక్షిత్తుకి గురువు చేశారట. ఆ కృపాచార్యుడి వాడిని జనమేజయుడికి కూడా గురువు. 8 తరాలకు వాడు పాఠం చెప్పాడు డాక్టర్. జనమేజయుడి తర్వాత మాత్రం ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఇంకెవరికి ఆయన ధనుర్విద్య నేర్పలా. ఇప్పటికి కూడా హిమాలయాల్లో కేదారం అవతల భూముల్లో రహస్యంగా అదృశ్య రూపంలో కృపాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు, విభీషణుడు, హనుమంతుడు, వేదవ్యాసుడు, ఇలా మొత్తం ఈ 7 చిరజీవులే కాదు, ఇంకా ఇలాంటి వాడు ఇంకో 14 మంది ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ ఉంటారట, రాత్రిపూట అక్కడ వేద పఠనం చేస్తారట. నా అదృష్టం వల్ల నేను అశ్వత్థామను చూడగలిగాను. చెప్తే కొంతమంది అజ్ఞానంతో నమ్మకపోవచ్చు కానీ మీలాంటి జ్ఞానులు నమ్ముతారు. నమ్మితే నమ్మారు, నమ్మకపోతే నాకు వచ్చింది లేదు. కానీ అనేక అనేక అనుభూతులు ఉంటాయి, ఎవడి అనుభూతి వాడిదే. అంచేత అప్పుడప్పుడు భక్తుల దగ్గర చెప్పడంలో తప్పు లేదు. అటువంటి ఒక మహాదివ్య పురుషుణ్ణి చూడగలిగాం. ఆయన అదృష్టవశత్తు ఒట్టు పెట్ల నన్ను చూశానని ఎవరికి చెప్పొద్దని. మీకు కూడా కనబడతాడు, నన్ను నమ్మండి, మీరు వెళ్ళండి. హిమాలయ పర్వతాలలో కేదారంలో శివాలయం దాటి 1 కిలోమీటర్ వెళ్ళాలి. కొంచెం చలి కష్టం, పగటిపోటే వెళ్ళండి, రాత్రి వెళ్ళలేదు. కొంచెం కష్టపడి అక్కడికి వెళ్ళగలిగితే, లేదా నన్ను తీసుకెళ్తే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అక్కడికి కొన్ని చోట్లకి, నేను నడుస్తాను, మీరు నడవాలి కాకపోతే అంటే కష్టం. అక్కడ బాగా పల్లోకం కోట్లు, నేను 100 కోట్లు వేసుకుని తిరగాలి. ఏ ఆ మాత్రం డబ్బులు కట్టిపెట్టలేదు నా కోసం తీసుకెళ్తే చక్క. నిజంగా చెబుతున్నాను, మనస్ఫూర్తిగా చెబుతున్నాను, ఆ పరమాత్ముడి అనుగ్రహం వల్ల మనందరికీ అనుభూతులు కలుగుతాయి. ప్రతి వ్యక్తి పరమాత్మ స్వరూపుడే, ఇందులో ప్రతి జీవి కారణజన్ముడే, కాబట్టి వినగలుగుతున్నారు. కొంచెం కొంచెం సాధన ఎక్కువ చేయాలంతే తప్ప. ఈ సృష్టిలో నా దృష్టిలో ఎవడు వ్యర్థజీవి లేడు. ఎవడైనా వ్యర్థజీవి ఇతరులు అనుకుంటే వాడు వ్యర్థజీవిట. ఎందుకంటే భగవంతుడు అసలు వ్యర్థమైన వస్తువులు సృష్టించలేడు. పనికి మాలింది అనుకున్న మొక్కలో కూడా ఔషధ గుణాలు పెడతాడండి ఆయన. ఎందుకు పనికిరాలు వీళ్ళు అనుకున్న 10th క్లాస్ వాళ్ళు రుక్మిణీ కళ్యాణం చదవగలుగుతారు, ఇంత వైరులు దేని విదేశాలకు పంపించగలుగుతారు. ఇది భగవంతుడి సృష్టి యొక్క రహస్యం. ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి అక్కడ, అక్కడ ఉంటారు వీళ్ళని చెప్పడానికి ఆ మాట చెబుతున్నా. అటువంటి కృపాచార్యుని అక్కడ పెట్టాడు. ఆ తరువాత ఇక ఈయన మహాప్రస్థానానికి బయలుదేరాడు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట. ధర్మరాజు గారు బయలుదేరిపోయాడు. బయలుదేరిపోయి ముందుగా ధర్మరాజు, ఆ తర్వాత భీముడు, భీముడు గనుక అర్జునుడు, అర్జునుడి గనుక ద్రౌపది, ద్రౌపది గనుక నకుల సహదేవుడు, ఇలా ఉన్నారు ఆర్డర్లో. ఎంచేటంటే కొంతమంది ముందు కొంతమంది వెనక ఉంటే కానీ ద్రౌపది స్త్రీ కనుక. ధర్మరాజు గారు ఎవరిని పెంచడు, కానీ కుక్క వచ్చింది ఎక్కడి నుంచో ఆయన వెంటబడిందిట. పోలే రావే కుక్కారం మిస్టర్ సురకారం అన్నాడు. సురకారవో సునికి మొత్తం సునివో తెలియదు, అవన్నీ ఎవరు పరీక్షలు చెప్పినారు. మొత్తం మీద కుక్క కూడా వెంటబడింది. ఇలా పెడుతున్నారు వాళ్ళు. అర్జునులందరికీ ఇవ్వవలసిన దానాలు ఇచ్చేశారు ఆయన. సంతోషంతో దాన ధర్మాలు చేసి ఇక మహాప్రస్థానానికి హిమాలయాలకి, ఇదంతా కూడా కేదారం దగ్గర నుంచే. శంకరాచార్యులు పాండవులు ఇలాంటి వాళ్ళందరూ కేదారం నుంచే వెళ్ళిపోయారు, హిమాలయాల్లో కలిసిపోయారు. ఆ పైకి వెళ్తే ఇంకేం కనపడదు, కటిక మంచు అనమాట. అక్కడికి వస్తాడు ఇంద్రుడు, అక్కడ దాకా వెళ్ళగలిగితే. ఈలోపు వెళ్ళిపోతారు చాలామంది. ఆ వెళుతూ ఉంటే దారిలో హఠాత్తుగా ద్రౌపదీదేవి కళ్ళు తిరిగి కింద పడిపోయి ఇంక లేవల. అన్నయ్యా అన్నయ్యో అన్నాడు. వెనక్కి తిరగట్ల ధర్మరాజు ఏమిటన్నట్టు భీముణ్ణి, మన ఇళ్ళ సుందరీమణి ద్రౌపది ఆవిడ లేకపోతే మనం ఉండలేము అని నువ్వు ఎంతో బాధపడేవాడు ఇవరకు, పడిపోయింది అన్నయ్య అన్నట్ట. ఇదివరకైతే ఆయన బెండెట్టు వెనక్కి తిరిగేవాడు, ఇప్పుడు అన్ని బంధాలు పోయాయి. నిరాకార నిర్వికల్ప నిరంజనుడు ఆయన. అందుకని అలాగానైనా పడిపోయింది అన్నాడు. అదేమిటన్నయ్య, మనతో పాటు మోక్షానికి రాకుండా ఎందుకు పడిపోయింది అన్నాడు. నాయన, ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఈ ద్రౌపదికి చిన్న లోపం ఉంది అందుకే పడిపోయింది. ఏమిటో లోపం అంటే మత్స్యయంత్రాన్ని కొట్టినవాడు అర్జునుడు. అందుకని పాండవులు ఐదుగురు భక్తులైన అందరినీ సమానంగా చూసిన కొంచెం ప్రేమ ఎక్కువ అర్జునుడు అంటే. చక్కెరకేళి అరటిపళ్ళు పట్టుకొచ్చి అర్జునుడికి ఓ రెండు పళ్ళు ఎక్కువ పెట్టేది, తక్కిన వాళ్ళు ఓటే పెట్టేది. అదనమాట పెద్ద సమస్య. అందరికీ ఒక్క పంచే గండువా పెడితే అర్జునుడికి రెండు పంచులు రెండు గండువా పెట్టింది. ఏ అన్ని విషయాల్లో కొంచెం పట్టపాటు. అదే అన్నాడు భీముడు. ఇంతలో నకులుడు పడిపోయాడు డామ్మని. అన్నయ్యో నకులుడు పడిపోయాడు అని అన్నాడు. వాడికి ఒకటి ఉంది అందగట్ట, పాండవులు ఇంకా అంత అందగట్ట మరొకటి లేడు. అందుకని అస్తమాట అర్థంలో పొద్దున సాయంత్రం నాకు దిక్మాలు కూడా ఇది ఒకటి. ఎంత గొప్పవాడికి అర్థం కనపడుతుంది అనమాట. అందులో వెంటనే ఆ దిక్మాలు మీద అర్థమైనా అదే తెల్లదనం కదా, పెన్సిల్ ఎక్కువ రాసేయటం, ఆ దుట్టు దువ్వేయడం నాలుగు వెంటుకులు ఉంటే. ఇది ఒక బలహీనత. అర్థం చూస్తే తనను తాను చూసుకోవాలి, అందంగా ఉన్నాడో లేదో చూసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. నకులుడు కష్టమాట అర్థం తెచ్చా అందగాండని ఆ ఒక రకమైన గర్వం. ఆ సౌందర్య వ్యామోహం, ఖడ్గ విద్యా చాలనంలో ఆ నైపుణ్యం తనకున్నట్టు ఎవరికీ లేదని ఆయనకు అహంకారం. ఈ కారణాల చేత నకులుడు కూడా శరీరం విడిచిపెట్టేశాడు అన్నాడు. ఇంతలో అర్జున్ గారు కూడా పడిపోయారు. అన్నయ్యో అర్జున్ గారు పడిపోయాడు అన్నాడు. అనగానే హీరో అర్జున్ గారు ఎందుకు పడిపోయారో చెబుతున్నా విను. ఆయనకి పెద్ద గర్వం, నా అంత తెలుగు విద్యా నిపుణుడు లేడు, అసలు భారతయుద్ధం అంతా నా వల్లే జరిగింది అనుకుంటాడు ఆయన. ఆ అహంకారంతో ఆయన పడిపోయాడు. ఇప్పుడు తీరు పడిపోయాడు. అన్నయ్యో నేను పడిపోయాను చచ్చిపోతాను అవో అని వీరికి చెప్పడానికి యాంకర్ లేదు పక్కన. అంకర్ పక్కనేమో రాజేశ్వరి లేదు, వెళ్ళిపోయారు నువ్వు భారతీయ లేదు, ఇంకొక అమ్మాయి లేదు, సత్యరాజ్యం లేదు, లక్ష్మీరాజ్యం లేదు. అది పెద్ద సమస్య. దాంతో ఆయన యాంకర్ అయిపోయి అన్నయ్య అన్నయ్య అంటుంటే ఆయన అదృష్టం సార్ మైక్ కొంచెం బాగా పనిచేసింది ఆ టైంలో, అందుకని చెప్పగలిగాడు, లేకపోతే వినబడుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, తమ్ముడా భీమసేన నువ్వెందుకు పడిపోయా చెప్తున్నా విను, నీకు నాంత బలవంతుడు లేడు, పాండవులందరినీ భుజం మీద రక్షించాలి అక్క ఇంట్లోంచని, రాక్షసులందరినీ నేనే చంపానని, అన్నిటికీ మించి కౌరవులు 100 మందిని దుర్యోధనాదుల్ని నేనే చంపానని, ఇలా మొత్తం భారతంలో ప్రధాన పాత్రధారి నేనని, నీ దేహబలం మీద నీ భుజబలం మీద నీకు గర్వం ఎక్కువ, అందువల్ల నువ్వు పడిపోయావు అన్నట్ట. ఆయన పని అయిపోయింది. ఇక మిగిలింది ధర్మరాజు, ఆయన వెనక తోస్తున్న ఒక్క కానొక్క కుక్క. ఇంతలో అక్కడి నుంచి ఆయన ముందుకెళ్ళాక ఓ దివ్య విమానంతో ఇంద్రుడు వచ్చాడు, మహేంద్రుడు వచ్చాడు. ధర్మరాజా
ఇక్కడ దాకా ఎవరు రాలేరు, అలా వస్తే వాళ్ళు శరీరంతో స్వర్గానికి రావచ్చు. ఇక నువ్వు ఈ విమానంలో కూర్చుని నాతో పాటు శరీరంతో స్వర్గానికి వచ్చి, అంటే అక్కడ దాకా బతికితే చాలు, వాడిని శరీరంతో స్వర్గానికి పట్టుకుపోతాడు అనమాట. నీకోసం ఈ దివ్య విమానం తెచ్చాను, ప్రదక్షిణ చేసి విమానం ఎక్కమన్నాడు. ఈయన అన్నాడు, మిస్టర్ కుక్కారావు కుక్కారావు ఎక్కన్నాడు. అనగానే ఇంద్రుడు పక్కపక్కనది, కుక్కల్ని ఎక్కనివ్వమ్మేమో, ఇది నీకోసమే, ఎందుకంటే భూలోకంలో అయితే విమానంలో కుక్కొక్కడు టికెట్ ఉందండి, పద్మాగర్ గారికి ఎంత టికెట్ అమెరికా వెళ్ళడానికి, కుక్కొక్కడు అంతే. రేపు జూన్ 28 ఏదైనా కుక్క నాతో పాటు వస్తే దానికి కూడా ఇంత లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే, మాట్లేం కదా, టికెట్ ఉంది దానికి కూడా. అసలు మనకంటే కుక్కలకు చాలా సుఖండి బాబు, కొన్ని సందర్భాల్లో కొన్ని కుక్కలు ఉంటాయి వాటి వైభవం, ఆహాహా, ఏసీ కార్లో ఆ ఓనర్ గారు డ్రైవ్ చేస్తుంటే అది ఫ్రంట్ సీట్ ఇలా కూర్చుంటుంది అంటే అప్పుడప్పుడు మనకి ఏసీ రాకపోవచ్చు. మీరంతా పాపం కుక్కల బదులుగా ఏదన్నా మామూలు దాంట్లో ప్రయాణం చేయాలంటే ఎండలో బస్సులో ఎక్కట్లు టిక్కెట్లు కొనుక్కొని కూడా, కానీ కోటీశ్వరుడి ఇంట్లో బొచ్చు కుక్కే కొడితేనా, ఆ భాగ్యమే భాగ్యం. అలా దిక్మాలు కూడా కుక్కే కొట్టాలని కోరుకోవాలి, హాయిగా మొత్తం కోరుకోవాలి. అలాగా మనం నేను చూశాను స్పష్టంగా, జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ అని అక్కడ ఆపుతారు విమానం, గంట సేపు అక్కడ ఆపిన తర్వాత క్లీన్ చేశాక మళ్ళీ తీసుకెళ్తారు. అక్కడ కుక్కను ఎక్కించుకుని ఒక ఆవిడ ఎక్కిందనమాట, దానికి కూడా టికెట్ ఇట్టారు, దానికి ఎంత, దానికి ఒక చికెన్, దానికి ఒక విశేషం, అమ్మమ్మ దానికి కూడా పాస్పోర్ట్, దానికి ఏం సుఖం ఏం సుఖం. అలాగా ఇప్పుడు ఈ కుక్కని విమానం ఎక్కలాగా చేయమన్నాడు. వాళ్ళకి మాత్రమే ఈ విమానం ఎక్కాలంటే అర్హత ఉండాలి. నిత్యం సత్యం పలికేవాళ్ళు, ధర్మంతో ప్రవర్తించేవాళ్ళు, పుణ్యాత్ములు, దాన విద్యా పరతంత్రులు, ఇలాంటి మహానుభావులే ఈ స్వర్గానికి వచ్చే విమానం దివ్య విమానం ఎక్కాలి. తక్కిన వాళ్ళు ఎక్కడానికి వీల్లేదు. ఈ కుక్క ఎన్నో పాపాలు చేసింది, ఇతరులను పరుషంగా మాట్లాడింది, అబద్ధ సాక్ష్యాలు చెప్పింది, తల్లిదండ్రుల్ని తిట్టింది, దొంగతనాలు చేసింది, ఇలా కొన్ని పాపాలు చేస్తేనే కుక్కలై పుడతారు. అటువంటి ఈ కుక్కకి దివ్య విమానాన్ని ఎక్కే అర్హత లేదు అన్నాడు ఇంద్రుడు. ఆయన అన్నాడు, అయ్యా అది ఏ పాపం చేసిందో నాకు అనవసరం, నాకు కూడా వచ్చింది. ఎవరైనా తన వెంట వచ్చిన వారిని మధ్యలో విడిచిపెట్టకూడదు, ఎన్ని సుఖాలు వచ్చినా ఆ సుఖాల కోసం తనని అనుసరించిన వాళ్ళని విడిచిపెట్టకూడదని ధర్మశాస్త్రం చెబుతుందని. నా అనుకున్న నా తమ్ముళ్ళు, నా అనుకున్న నా భార్య, నా అనుకున్న వాళ్ళు ఎవరూ రాలేకపోయారు ఇక్కడికి. ఈ ఒక్క కుక్క నన్ను నమ్మి వచ్చింది, రాజధర్మం ఇది, ఇది కూడా వస్తేనే, అంటే ఇది కూడా విమానం ఎక్కితేనే నేను విమానం ఎక్కుతాను, నేను స్వర్గానికి వస్తాను, ఇది లేకపోతే నేను రానన్నాడు. ఇది కుదరదయ్యా, దీన్ని వదిలేసి నువ్వు ఎక్కన్నాడు. నీ అంతటా నువ్వు హాయిగా విమానం ఎక్కగలవా, నీ అంతటా నువ్వు శరీరంతో స్వర్గానికి రాగలవా, నిన్ను మెచ్చి ధర్మదేవత బొందితో స్వర్గానికి రమ్మంటే కుక్క కోసం స్వర్గానికి కాలదంటావా, కుక్క కోసం స్వర్గాన్ని విడిచిపెడతారు ఎవడన్నా, వద్దొద్దు, ఎవడి సుఖం వాడు చూసుకోవాలి, నా వాటిని అన్నట్టు ఇంద్రుడు. అయ్యా కుక్క లేకపోతే నేను స్వర్గానికి రాను, కుక్క లేని స్వర్గం నాకు అనవసరం, నా రాజధర్మ విరుద్ధమి, నాకు ధర్మం కావాలి. పోల్లండి స్వర్గం లేకపోతే ఇక్కడే కూర్చుని జపం చేసుకుంటాను, అంతేకాని నేను కుక్కను విడిచిపెట్టనన్నాడు. ఇలా వాదోపవాదాలు సాగి ఆ క్షణమే చూస్తూ ఉండగా కుక్క కాస్త యమధర్మరాజుగా మారిపోయింది ధర్మదేవతగా. నాయన ఎంత గొప్పవాడివిరా, నీ ధర్మాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించాను, ఇప్పుడు పరీక్షించాను, ఒక కుక్క కోసం స్వర్గాన్ని కూడా కాలదమ్ముతున్నావు నువ్వు, ఇది ధర్మం అంటే, ఇది ఆ పన్నులను విడిచిపెట్టకుండా అభయమివ్వడం అంటే, ఇందుకే శరీరంతో స్వర్గానికి వచ్చావు. నిజంగా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళుంటే నీకు ఈ విమానం మాయైపోయేది, ఇక్కడ డామని కూలి చచ్చి స్వర్గానికి వెళ్ళేవాడికి, నిన్ను మెచ్చా వెళ్ళమన్నాడు. ఆ విధంగా ధర్మరాజు గారు స్వర్గానికి వెళ్ళిపోయాక అత్యంత ధర్మంగా పరీక్షిణ్ మహారాజు గారు సింహాసనం మీదకి పరిపాలించాడు. ఆయన కాలంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది, ఆయన ధర్మాన్ని ఎంత జాగ్రత్తగా నిలబెట్టాడో రేపటి రోజు మళ్ళీ చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళ చాలాసార్లు ఉత్సాహం భగ్నం అయిపోయింది, కేవలం వైకోలు 8 సార్లు, కాబట్టి రేపు పొద్దున ఈ పొరపాటు రాకుండా చూసుకుంటే ఆఖరి రోజైనా మరింత ఉత్సాహంతో చెప్పుకుంటే నాకు చిన్న బలహీనత ఉన్నది. మధ్యలో మూడు మారిపోయిన రవణ ముందు మొదలు పెట్టుకుందాం. ఎందుకని వాళ్ళంతా పావు గంట చెబుతారు, ఆ పావు గంట వేస్తే కరెక్ట్గా 6:30 అయిపోతుంది. ఇంకో పావు గంట ఎక్స్ట్రా తీసుకోకపోతే చివరిలో కథ పూర్తవ్వాలి, ప్రథమస్కంధం సంపూర్ణం చేసి తీరాలి ఎట్టి పరిస్థితి ఉందా నా నియమం. అందుకని తప్పక మీరందరూ సిద్ధంగా ఉండండి, ఒక అరగంట ముందే కార్యక్రమాల ద్వారా ఈ మైకు పరీక్ష బాగా చేయండి. భగవంతుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూచుదాక, మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.